ఏడు డేంజర్స్ 2012 అయ్యమ్మ. ప్రస్తుతం మొత్తం ప్రపంచం పృథ్వీ గ్రహం నాశనమైపోయే పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు భవిష్యవక్తలు ఎవరో చెప్తూ ఉండేవాళ్ళు, ఆస్ట్రాలజర్స్ ఎవరో చెప్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు సైంటిస్టులు కూడా అదే మాట చెప్తున్నారు, ప్రపంచము ఉండదు. ఇంకా దానికి ఎలా రియాక్ట్ అవుతారు అన్నది మీ ఇష్టం అది, కానీ అది మాత్రం ఒక గ్యారంటీడ్ స్టేట్మెంట్ ఫ్రమ్ హై లెవెల్. పృథ్వీ గ్రహం కొంప ములిగింది. దాంట్లో మొట్టమొదటిది ఏంటి అంటే ఈ మాయన్ క్యాలెండర్, దీనికి చాలా విలువ ఉంది. ఎందుకు విలువ ఉందో అన్నది మనకు అనవసరం, కానీ ప్రపంచం అంతా కూడా ఈ క్యాలెండర్ మీద ఆధారపడి చాలా పనులు చేసింది యుగ యుగాల నుంచి, అంటే వేల సంవత్సరాల బట్టి. ఎప్పుడు పృథ్వీ గ్రహం మీద మార్పు వస్తుందో అది 1000 సంవత్సరాల ముందే ఈ మాయన్ క్యాలెండర్ చెప్పేసేది. దానికి అనుగుణంగా పరిస్థితులు సర్దుకుంటూ అప్పుడు ఆ ప్రమాదాన్ని వాళ్ళు దాటేవారు. అక్కడ పైకెత్తమా, అదేం చెప్తుంది అంటే పృథ్వీ గ్రహము డిసెంబర్ 21, 2012 పృథ్వీ గ్రహము ఉండదు, అది వాళ్ళ ప్రిడిక్షన్. అనేక ప్రిడిక్షన్స్ చేసిన అన్ని వాళ్ళు కరెక్ట్ అయ్యాయి. అంచేత దీని గురించి అవగాహన ఉన్నవాళ్ళు ఇంగ్లీష్లో ఓ వెబ్సైటే పెట్టారు, 21/12/2012. ఆ వెబ్సైట్ చూసుకుంటే మీకు కావాల్సిన ప్రూఫ్స్ దొరుకుతాయి, ఆ ప్రమాదం ఎంత ప్రమాదకరంగా ఉందో. దీని తర్వాత ఇది సైంటిస్టులందరూ బెంగపెట్టుకుని ఉన్నారు. దీనికోసమే వాళ్ళు కొన్ని నెలల కిందట బిగ్ బ్యాంగ్ ఎక్స్పెరిమెంట్ అని ఒకటి చేశారు. చాలా మంది సైంటిస్టులు దానికి ఒప్పుకోలేదు. మీకు టీవీలో చూశారు, అది భూమి లోపల 27 కిలోమీటర్ల లోపల వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు దీన్ని ఎదుర్కోవటానికి. కానీ అది ప్రపంచానికి ఆ యాంగిల్లో ఎందుకు చెప్పలేదు అంటే చెప్తే వాళ్ళేం చేయలేరు. సూర్యుడి నుంచి ఓ భయంకరమైనటువంటి జ్వాల వచ్చి పృథ్వీ గ్రహాన్ని నాశనం చేసేస్తుంది అని తెలుసు వాళ్ళకి. ఆ రోజు ఏమని చెప్తారు వాళ్ళు, ఆపటానికి వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, కానీ సూర్యుడి దగ్గర నుంచి వచ్చే ఏదైనా ఒక భయంకరమైనటువంటి రేడియేషన్స్ వస్తే ఏమని ఆపుతావు నువ్వు? నీ ఎన్ని అడ్డులేసినా అది కాలి భస్మం అయిపోయి కరిగిపోయి పృథ్వీ గ్రహం ఎగిరిపోతుంది. పైకెత్తు, అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సోలార్ స్పాట్స్ గురించి వెబ్సైట్లో దొరుకుతాయి, మీరు చూసుకోండి. అదే స్పాట్ మూడు రకాల గ్రహణాలతో కూడి ఉంటుంది. రెండు చంద్రగ్రహణాలు, ఒక సూర్యగ్రహణం. ఇవి ఒక నెలలో జరుగుతాయి. పూర్ణిమ నుంచి పూర్ణిమకి చంద్రగ్రహణం జరుగుతుంది, అమావాస్యకి సూర్యగ్రహణం జరుగుతుంది, మళ్ళీ 15 రోజుల తర్వాత పూర్ణిమకి చంద్రగ్రహణం జరుగుతుంది. మూడు చంద్రగ్రహణ, రెండు చంద్రగ్రహణాలు, ఒక సూర్యగ్రహణం. ఈ మూడు ఎప్పుడెప్పుడు వచ్చాయో, కొంపలు అలిగి మొత్తం ప్రపంచం సర్వనాశనం అయిపోయేటటువంటి సంఘటన జరిగింది. ఇది తెలిసిన వాళ్ళకి ఒక కొత్త భయం పట్టుకుంది. మీరు ఇంకా 2012 అంటున్నారు, ఈ జూలై ఆగస్టులోనే ఏమవుతుందో తెలియదు. ది ఐటమ్ స్మాషర్. ఇది ఇందాక బిగ్ బ్యాంగ్ థియరీ గురించి మనం చెప్పాం కదా, 27 కిలోమీటర్ల వాళ్ళు తయారు చేశారు. ఎక్స్పెరిమెంట్కి తయారు చేశావు నువ్వు సరే, కానీ 27 కిలోమీటర్ల లోపల కొన్ని టన్నుల టన్నుల బాంబు పేల్చారు మీరు. అది దాని రియాక్షన్ ఎప్పటికొస్తుందో మనకు తెలియదు. లోపల పృథ్వీగ్రహం 27 కిలోమీటర్ లోపల ఏదైనా ఒక తరంగాలు లేస్తే ఆ రోజేం లేవవి. వాళ్ళ క్యాలిక్యులేషన్, 2 ఏళ్లలో అది పైకి జరుగుతుంది, అప్పటికేమవుతుందో చెప్పలేము. దానికి మేము చేయగలిగేది కూడా ఏమీ లేదు. సైంటిస్టులు కూడా దాన్ని తెలిసి కూడా పోతే ఇప్పుడు పోతాం, లేకపోతే 2012కి పోతాం, పోతే ఏదో ఇప్పుడే పోతాం అనుకుని చేశారు వీళ్ళు. సరే, ఇంకా మన బైబిల్లోను మన పురాణాల్లోను ఫ్యూచరాలజిస్ట్, అస్ట్రానమర్స్, నాస్ట్రడామస్ లాంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇదే డేట్కి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు పృథ్వీగ్రహం ఉండదు అని చాలామంది చెప్తున్నారు. మిగతా వాళ్ళు కొంచెం దాన్ని డైల్యూట్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పింది చెప్తున్నాను, తర్వాత నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇంకోటి ఏంటి అంటే, సూపర్ వాల్కెనో ఒకటి అమెరికాలో ఉంది. పృథ్వీగ్రహంలో ఉన్నటువంటి దేశాలు, కాంటినెంట్స్, ప్లేట్స్ అంటాం వాటిని. అమెరికా ప్లేటు, ఇండియా ప్లేటు, శ్రీలంక ప్లేటు, అంటే ఆ మొత్తం సముద్రం మీద పైకి కనిపిస్తున్నటువంటి ఆ పృథ్వీని ప్లేట్స్ అంటాం. అలాంటివి 7 ఉన్నాయి, 7 భాగాలున్నాయి పృథ్వీగ్రహానివి. అవి లోపల ఒక ద్రవ పదార్థం ఉంది, మండుతోన్నటువంటి లిక్విడ్ పృథ్వీగ్రహం మధ్యలోని. ఈ వాల్కనోస్ నుంచి అప్పుడప్పుడు అది బయటకు వస్తూ ఉంటుంది. ఇదంతా బయటకు రావడానికి కారణం ఏంటి అంటే, ఈ ప్లేట్స్ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తిరుగుతున్నాయి ఇవి ప్లేట్స్. ఎల్లోస్టోన్ అనే నేషనల్ పార్క్ దగ్గర ఇది కదిలే ప్రమాదం చాలా స్పష్టంగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకున్నారు. ఇది తిరుగుతోంది పృథ్వీ మీద, అది అది ఎప్పుడైనా కూడా 15,000 సంవత్సరాలకి ఒకసారి జరుగుతూ ఉంటుంది. అంచేత 15,000 సంవత్సరాలకి ఒకసారి జరిగేది 2012కి మళ్లీ అది జరగబోతోంది. అంటే మొత్తము పృథ్వీ మీద వాల్కనోస్, అగ్నిపర్వతాలు. నెక్స్ట్, ఫిజిసిస్ట్స్ ఏం చెప్తున్నారు, వాళ్ళు ఈ కెటాస్ట్రోఫీస్ అంటే ప్రమాదాలు, దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ డీటెయిల్స్ ఏవో ఉన్నాయి వాళ్ళకి వేలుగా. క్వాంటమ్ ఫిజిక్స్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసింది. వాళ్ళ ప్రకారం కూడా ఈ దరిదాపు ప్రమాదం జరుగుతుంది. నెక్స్ట్, అన్నిటికంటే పెద్ద ప్రమాదం ఏంటి అంటే, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంగా మారుతుంది, దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువంగా మారుతుంది. పోల్ షిఫ్ట్ అంటాం. అది 2000లో జరుగుతుంది అనుకున్నారు, కానీ అప్పుడు చాలా మంది దాన్ని ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు సైంటిస్టులు ఆ క్యాలిక్యులేషన్ అప్పుడు మేము కరెక్ట్ తప్పు కాదు, మేము రీక్యాలిక్యులేట్ చేసుకున్నాం, 2012కి పోల్ షిఫ్ట్ అయిపోతుంది. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంగా మారి, దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువంగా మారితే పృథ్వీ గతి ఏమవుతుందో ఆలోచించుకోండి. ఇదే నేటి పరిస్థితులు. అంటే మొత్తం ప్రపంచం కోడ ఏమని కూస్తుంది అంటే, చేతులు ఎత్తేయండి అని. కేవలం ఒకే ఒక వ్యక్తి గ్యారంటీ ఇచ్చాడు, నేను దాన్ని ఆపేశాను, ఏమి జరగదు మీకు. పూజ్య గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య ఒక్కడే ఆ మాట అన్నది. ఆయన ఒక నినాదం కూడా ఇచ్చారు, మీరు పిచ్చివాళ్ళలాగా భయపడతారండి, 21వ శతాబ్దము పృథ్వీగ్రహానికి ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు తేబోతోంది, దానికి తగిన ప్రయత్నాలందరూ కూడా పన్నెండవ శతాబ్దం నుంచే మేము మొదలెట్టాము. మేము అంటే గురువులు అని అర్థం, అక్కడ గురు పరంపర అని అర్థం. కానీ మనుష్యులు ఎంత మూర్ఖులు అంటే, ఓ రామకృష్ణ పరమహంస వస్తే ఒక వివేకానంద వచ్చాడు తప్ప ఇంకో వివేకానంద మనకు కనిపించడం లే. అందరూ వాళ్ళందరూ ఆధ్యాత్మిక సంస్థలందరూ ఎంత విరవేధవల్లా జీవిస్తున్నారంటే, అన్నదానాలు చేయటం, రక్తదానాలు చేయటం, ఇది ఎవడైనా చేస్తాడు? అన్నదానం రక్తదానం చేయడానికి వివేకానంద కావాలా? మీకు మంచి మనసు ఉంటే ఎవడైనా ఇచ్చేయచ్చు రక్తదానం అన్నదానం. అసలు రామకృష్ణ పరమహంస ఏం చెప్పాడు ప్రపంచానికి? కబీర్ దాస్ ఏం చెప్పాడు? సమర్థ గురు రామ్దేవ్ ఆవిడికి తెలీదు. సత్సాయి ఏం చెప్తున్నాడు? చాలా మంది రాసినిస్ట్ వాళ్ళు ఆయన ఏదో నేను పూర్ణిమ నాడు చంద్రుల్లో కనిపిస్తానంటే అదో పెద్ద కేసు. కనిపించేవాళ్ళ కనిపించాడు, ఆయన కనిపించాడా లేదా నేను దాని గురించి మాట్లాడటంలే. కానీ సత్యసాయి ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, గవర్నమెంట్ ఒక్కత్తి చేయగలుగుతుందా అంతా? అదేం బురకెక్కటంలే. ఒక గురువు గురించి కాదు మీరు ఆలోచించుకోవాల్సింది. ఈ కొంప ములిగే పరిస్థితులలో మీరందరూ కూడా కలిసి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని మానవ జీవితానికి ఉపయోగపడాలి. అదే అక్కడ ఉపయోగపడటంలే. అడుక్కోవడానికి వెళ్తున్నారు గురువుల దగ్గరికి, దేవాలయాన్ని దగ్గరికి వెళ్తున్నారు, అడుక్కోవడానికి వెళ్తున్నారు. అడుక్కుంటే దేవత ఏం చేస్తుంది? ఇష్టం అయితే పెడుతుంది, లేకపోతే పెట్టదు. దేవతని శాసించగలరా మీరు? రామకృష్ణ పరమహంస శాసించాడు, శాసించలేదా కాళికాదేవి? మహారాష్ట్రలో ఏంటది గుడి చంద్రభాగ నది ఒడ్డున కృష్ణుడిది పండరీపురం, ఎంతమంది భక్తులు డ్యాన్స్ చేయించలేదు పండరీపురాన్ని? మీకు తెలుసా, జ్ఞానదేవుడు వాళ్ళు ఇది చేస్తున్నప్పుడు గోడను నడిపించారు వాళ్ళు తాంత్రికుడికి ఎగేనిస్ట్గా. మరి ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకొచ్చేస్తాట. ఏం దర్శనం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ నా స్నేహితుడు ఒకసారి హిమాలయాల్లో ఏంటది బద్రీనాథ్కి వెళ్ళి, నాకు చాలా ప్రేమ బద్రీనాథ్ అంటే, చేత ఆయన రాగానే నేను అసలు టైం కూడా చూసుకోకుండా వెళ్ళాను. నేను రాత్రి 11:30 ఎప్పుడో డ్యూటీ దిగారు వాళ్ళు గుంటూరులో, లేట్ అవుతే అయిందిలే అని ఆయన ఇంటికి వెళ్ళి బద్రీనాథ్లో ఏం చూసామన్నాడు. చాలా బాగుందయ్యా, అక్కడ ఇడ్లీలు కూడా దొరుకుతాయి అని. బద్రీనాథ్లో ఆయన చూసింది ఏంటి? సిగ్గుపడాలి మనం. అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నావు? గురువు గారు 20వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు అని చెప్పడంలో నువ్వు ఏం చేస్తున్నావు? తీర్థయాత్రకు వెళ్లే అనేక మంది దద్దమ్మల్ని చూస్తాను నేను. వెళ్ళి ఏం చేశారు మీరు తీర్థయాత్రకి? ఎందుకు వెళ్తారు? పాండవులు వెళ్లేవాళ్ళు తీర్థయాత్రకి. మన ఆంధ్రప్రదేశ్లో ఉండే అనేక తీర్థయాత్రల్లో వాళ్ళు స్థాపించినటువంటివి కూడా ఉన్నాయి. ఎందుకు వెళ్తాం తీర్థయాత్రలకి? పప్పును చేసిన తప్పులను పాపాలను కడిగేసుకోవటం, కడుక్కోవచ్చు తీర్థక్షేత్రాలలో. కానీ మీరు చేసింది ఏంటి? మీరు ఎందుకు వెళ్తున్నారు తీర్థక్షేత్రాల్లో? పాపాలను కడుక్కోవటానికి వెళ్తాను లేదు, కొత్త పాపాలు చేస్తున్నాను. కొత్త పాపం ఏంటి? అర్హత లేనిది, ఏది అడిగినా పాపమే. అది పరీక్ష బాగా రాయలేదు నేను పాస్ అయిపోవాలి, పాపం కాదా అది? అర్హత లేదు, నాకంటే సీనియర్స్ చాలామంది ఉన్నారు కానీ నాకు ప్రమోషన్ కావాలి, పాపం కాదా అది? మంచిదంటారా మీరు? అదా దేవుణ్ణి అడగాల్సింది. 20వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు మీరేం చేయాలో చెప్తున్నాను నేను. ఏం చేస్తున్నారో ముందు తెలిస్తే అది చేయకండి. కనీసం వ్యధోపం చేయకుండా ఉన్నా చాలు, మంచి పని చేయలేకపోతే. ఈ యాంగిల్లో పరమపూజ్య గురుదేవులు మొట్టమొదట అందించినటువంటి మీకు సలహా ఏంటి అంటే, మీ ప్రాణాలు రక్షింపబడాలి. ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి, తర్వాత ఇతరులను కాపాడుకోండి. ఫస్ట్ చేయాల్సింది అది. మరి ప్రాణరక్షణ దేంతో జరుగుతుందో కూడా మీకు తెలియదు. గాయత్రి మంత్రం ఏదో హిందూ మంత్రం అని అంటారు. గురువు గారు ఎన్నిసార్లు నాతో చెప్పారు, ముందు ఈ నీచమైన నికృష్టమైనటువంటి మానసిక స్థితిని కరెక్ట్ చేయాలి రామకృష్ణ, గాయత్రి మంత్రం అనేది ఆధ్యాత్మీయత కాదు, అది ఫార్ములా, అది ఒక సైన్స్, అది దాన్ని అందరికీ అందజేయాలి. హిందువులు కావచ్చు, ముస్లింస్ కావచ్చు, ఎవరు అది చేయకపోతే వాడు బతకడు. మీరు పిచ్చి పిచ్చి భావాలు ఏం చేసుకోకండి, నేను గాయత్రి మంత్రాన్ని నమ్మను, నేను ఎచ్చేయను అని. పన్నెండు కోట్ల గాయత్రి మంత్రం చెప్పిన సిద్ధి పొందినటువంటి వ్యక్తి మీరు అందరూ చేసుకోమని చెప్తూ ఉంటే ఇంకేం హక్కు కావాలి మీకు? చేత మొట్టమొదట మీరు చేసుకోవాల్సింది ఏంటంటే మీ ప్రాణాలను మీరు రక్షించుకోండి. మీరు చేసుకోలేకపోతే మీరు గ్యారంటీగా చస్తారు. నేను ఈ భాష మాట్లాడేవాడిని కాదు, కానీ జరగబోయేది అది. రెండేళ్లే టైం ఉంది మీకు, కానీ చేసుకున్న వాళ్ళు బతుకుతారు. దానికి మొట్టమొదట మీది ఈ ప్రచార కార్యక్రమం. మీ వాళ్ళు, మీ కుటుంబంలో సభ్యులు, వాళ్ళని బతికించుకోండి. బతికించుకోవాలంటే ఏం చేయించాలి? వాళ్ళ చేత గాయత్రి మంత్రం చేయించుకోవాలి. మరి ఎంత ఎన్ని అనుష్ఠానాలు చేయాలంటే 24,000 10 రోజుల్లో పూర్తి చేసి యజ్ఞం చేసుకోవాలి. చేయించగలమా? నువ్వు చేయించాలన్న ఆవిడ వినేవాడు లేదు. మనం అంత బాగా పెంచాం, మన మాట ఎవడో విండో, పిల్లలు ఎవరు, లేకపోతే వృద్ధాశ్రమాలు గ్యారంటీగా వచ్చి ఉండేవి కాదు. కానీ వృద్ధాశ్రమాలు తప్పు పిల్లలది కాదు, వృద్ధులది తప్పు. మీ అవసరం లేదు వాళ్ళకి. మీ స్థితి, మీ జీవితం ఎలా ఉంది అంటే ముసలాళ్ళది, వీ డోంట్ వాంట్ యూ. మీరు సిగ్గుపడాలి వృద్ధులు. కరెక్ట్గా ఆలోచించడం నేర్చుకోండి. ఉపయోగపడేవాడిని ఎవడో పంపించాడు వృద్ధాశ్రమం. మనం చాలామంది అడిగారు, మాస్టారు మీరు ఇంత చెప్తారు కదా వృద్ధాశ్రమం పెట్టించండి. మేము కలెక్టరు వాళ్లతో చాలా వేల వ్యక్తులు కొంతమంది చెప్పారు, కానీ ఒక కండిషన్ మాస్టారు, మా నాన్న అమ్మని మీ వృద్ధాశ్రమంలో చేర్చుకోవాలి, మా ఇంట్లో మేము భరించలేకుండా ఉన్నాం. అది పరిస్థితి. ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వాస్తవాన్ని చూడగలిగే దమ్ము ఉండాలి మనకి. గాయత్రి మంత్రాన్ని రోజుకి 24,000 సార్లు మీరు చేయొచ్చు, మీ పిల్లలు చేయొచ్చు. కేవలం వెబ్సైట్లోకి వెళ్తే 24 సార్లు మీరు గురువుగారితో కలిసి చేస్తే 24,000 లఘు అనుష్ఠాన మంత్ర ఫలితం ఇచ్చేస్తూ ఉంటాను అని ఆయన మహానుభావుడు, సిద్ధపురుషుడు, అనంతమైనటువంటి గాయత్రి మంత్ర జపాన్ని తన దగ్గర పెట్టుకున్నాడు, పంచుతున్నాడు. ప్రమాదం వచ్చినప్పుడు ఇలా పంచే గురువుని మీరు ఎక్కడా చూసి ఉండరు వాళ్ళ సాధనని. 24 సార్లు చేస్తే చాలు మీరు. ఓ అనుష్ఠానం చేసినంత ఫలితం ప్రతిరోజు వస్తుంది. అది నేర్చుకోండి, నేర్పించండి. మీరు నోట్ చేసుకోండి, మన కార్యకర్తలు మీ బాధ్యత అది. చేయించాలా? మన కుటుంబ సభ్యుల్ని కొట్టి చేయించండి, పిల్లల్ని కొట్టి చేయించండి. స్కూల్కి వెళ్తే వెళ్ళకపోతే నేను అనేక మందిని చూస్తాను, కొట్టి పంపిస్తారు. ఇప్పటికీ ఈ పనికిరాని బోడి చదువుకి కొడతారు. 24 సార్లు గాయత్రి మంత్రం చేయమని బలవంతం పెట్టలేరా? ఇంకేం పేరెంట్స్? మీరు మీ ఇష్టం. నేను చెప్తున్నా కదా, బతకాలంటే గాయత్రి చేయాల్సిందే, ఇంకో దారి లేదు. ఆ బతికిన వాడు ఎవడో వాడు మునిగిపోకుండా పక్కన ఉన్నవాడిని సేవ చేస్తే, సర్వీస్ చేస్తే నాకు అభ్యంతరం లేదు. కానీ రాబోయే పరిస్థితుల్లో మీరెక్కడుంటారో, ఆ గలాటా జరిగిపోయి ఫ్లేమ్ అయిపోతూ ఉంటే మీరు ఎక్కడికి ఎగిరిపోతారో మనకి తెలియదు. దాన్ని మనసులో ఉంచుకోండి. మీరు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇంత తీవ్రమైన భాష నేను ఇప్పుడు వాడినట్టు నాకు గుర్తు లేదు, కానీ చచ్చిపోయే వాళ్ళు నా వాళ్లే అయితే నాకు చాలా బాధేస్తుంది, నేను బతికించలేను. మీరు చేసుకుంటే బతుకుతారు, అందుకు ఈ ఆవేదన. అందుకే మన వాళ్లే ఉన్నారా అని అడిగాను. బయట వాళ్ళు అయితే చేసుకోవాలి సార్, ఏం చెప్పండి, నేను నాకేంటి, వాళ్ళు ఉంటే ఏంటి, చస్తే ఏంటి. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ది వరల్డ్. నా పృథ్వీ విగ్రహం ఉన్నా పోయినా నాకు అనవసరం. మన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బతుకుతారు. గాయత్రి చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు కొత్త పృథ్వీ విగ్రహం ఉంటుంది, ఆ గ్యారంటీ ఉంది. చేత గాయత్రి మంత్రాన్ని ఇంకాస్త స్పెసిఫిక్గా శాంతి కుంజి వాళ్ళు ఒక విశేషమైనటువంటి కార్యక్రమం. ఏమైందమ్మా? వినిపిస్తుంది అందరికి? చేత మొదటిది మీరు చేయవలసింది ఏంటి అంటే గురువు గారితో పాటు మీరు మంత్ర జపం చేయటం. మీరు అందరూ చేయాలి, నా వాళ్ళు కూడా. మేము 1,000కి ఇచ్చేస్తాం, 5,000 చేస్తాం, మేము మాలలు రుబ్బుతాం. ఏం చేస్తాం? నేను మాలలు రుబ్బుకొని నీ జీవితాన్ని నువ్వు కరెక్ట్ చేసుకోలేకపోతున్నావు. నీ కుటుంబంలో నీకు సౌఖ్యం లేదు, ఆనందం లేదు. కానీ గురువు గారితో చేస్తే ఆయన మహాకార్యక్రమానికి సహాయపడతారు, మీకు ఎక్కువ లాభం. ఇది ఫస్ట్ వెబ్సైట్ గాయత్రి మందిర్. రెండోది, రేపక్కడ హరిద్వార్ వాళ్ళు, మన శాంతి కుంజ వాళ్ళు ఇచ్చిన కార్యక్రమాన్ని గాయత్రి మంత్రంలో ప్రజ్ఞాపుత్రులు కొంతమంది ఉంటారు, డైరెక్ట్గా గురువుగారితో గాయత్రి మంత్ర జపం తీసుకునేటువంటి వాళ్ళు, ప్రజ్ఞా పరిజనులను ఉంటారు. అలాగా 4 రకాలైనటువంటి కేటగిరీ వాళ్ళు గాయత్రి మంత్రం సమయదానం, ఔషధానం ఎలా ఇవ్వాలో అనేది మీకు చెప్పబడుతుంది. అది మనము చేసుకుంటూ మీరు ప్రజ్ఞాపుత్రులుగానే అయినా ఉండాలి, ప్రజ్ఞాపరిజనులుగా అయినా ఉండాలి. కనిష్ట మధ్యమ స్థితికి దిగజారకండి. నాలుగు రకాల్లో కావాలా నా రెండు చెప్పలేదు. మధ్యముడు, కనిష్ఠుడు. కనిష్ఠుడు మధ్యముడు వాళ్ళు కాదు మనం. పరిజనులుగా ప్రజ్ఞాపుత్రులుగా ఉండండి. ఆ నియమాలు రేపు చెప్తాను నేను. అది అందరికీ మన గాయత్రి పరివారంలో ఎక్కడ చేస్తాం మనం, ఎలా చేస్తాం అనేది. అందులో ముఖ్యంగా ఒక మానసిక దృఢ నిశ్చయానికి రండి మీరు. సమయదానము, అంశదానము, ప్రతిభాదానము. సునామీ వచ్చి కొట్టిందని చెప్పాక ఎన్ని కోట్ల రూపాయలు తీసుకెళ్లి పోస్తున్నారు సునామీ కొట్టిన చోట్ల తెలుసా? అదంతా మీకు సునామీ కొట్టింది చాలా మంది బాధపడుతున్నారు అంటే ఏం చేస్తున్నారు మీరు? మీరు ఇవ్వగలిగినంత ఇస్తున్నారు. పిచ్చివాళ్ళల్లారా, అసలు సునామీ కొట్టకుండా ఉంటే అసలేముంది? ఇంత ప్రమాదం రాదు కదా. దానికి కావలసినటువంటి కార్యక్రమాలు ఈ సమయ అంశ ప్రతిభాదానాలు నియమపూర్వకంగా ఖచ్చితంగా రేపు మీరు రాసుకురండి. నేను ఇది మొదటిసారి చెప్పటం లేదు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఎవడు నాకు కాగితం ఇవ్వలేదు. మీరు సమయదానం ఎంత ఇస్తున్నారు, అంశదానం ఎంత ఇస్తున్నారు, ప్రతిభాదానం ఎంత ఇస్తున్నారు నాకు ఇప్పటికీ తెలియదు. కాకు లెక్కలు మాత్రం భలే చెప్తాను. నాకు అంత ఉన్నాయండి మా దగ్గర. ఇంకా నేను అది వినను. నేను మీతో చెప్పాను, నేను అతి త్వరలో కొన్ని నెలల్లోనే మీరు నన్ను చూడాలంటే 2 కిలోమీటర్ల దూరం నుంచి చూడాల్సి మీకు దొరకను. ఇదే లాస్ట్ ఛాన్స్ మీకు ఇంత క్లోజ్ గా ఉండి ఈ విధంగా తిట్టగలగటం. ఇంకా నేను దేశ విదేశాలకు కూడా ఈ విషయం చెప్పాలి. మీ ఒక్కడికి చెప్తే లాభం ఏంటి? ఇంకా ఆ కార్యక్రమానికి నేను వెళ్ళబోతున్నప్పుడు చెప్పింది సీరియస్ గా తీసుకుని ఈ రోజు నుంచి మీ జీవితాలు మారాలి. ముందు గురువు గారితో కలిసి 24 సార్లు గాయత్రి మంత్రం చేసుకోవటానికి మీకు 3 నిమిషాలు 4 నిమిషాలు 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. అది కూడా చేయలేనటువంటి వాళ్ళు మీ ప్రాణాలను రక్షించుకునే అర్హత లేదు. మీరు చస్తారు. మీకు కాదు, నేను చెప్పేది అందరికీ చెప్తున్నాను. నేను ఎవడు చేయడు, వాడు చస్తాడు. గాయత్రి మంత్రాన్ని అందుకు 1946 నుంచి ఆయన ప్రపంచానికి అందజేస్తున్నాడు. అందరూ చేసుకోండారా బాబు, చేసుకోండారా బాబు అని. కొన్ని కోట్ల మంది ఇప్పుడు ప్రపంచంలో అందరూ చేసుకుంటున్నారు. సుమారు 10 కోట్ల మంది చేసుకుంటున్నారు. వాళ్ళు సేవ్ అయిపోతారు, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఆ 10 కోట్ల మందిలో మీరుంటారా? లేకపోతే ఇంకో 20 కోట్లు చేసుకోకూడదా? బతకాలని లేదా? మీ వాళ్ళు, మీ పిల్లలు వాళ్ళు చూసుకోండి. గాయత్రి లైన్లోకి రండి. దీని తర్వాత చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, ఈ 21వ శతాబ్దంలో ఇది మీకు గురువు గారు చెప్పింది, అది వాయిస్ ఉందా చూపించు ఒకసారి. 24 సార్లు వద్దు అది. వాళ్ళు ఇష్టం ఉన్నవాళ్ళు వెతుక్కుంటారు ఎక్కడుందో, కానీ ఏం వెతుక్కోవాలో తెలియాలి కదా. గురువుగారితో కలిసి చేయమంటే గురువుగారి భక్తులు శిష్యులు కలిసి చేయరు. 24 సార్లు చేయమంటే నాకు తెలుసు ఎంతమంది చేస్తున్నారు గురువుగారితో 24 సార్లు. మిగతా వాళ్ళందరికీ అసలు అలా పరిస్థితి ఇది. దీన్ని బట్టి పృథ్వీ ఏమవుతుందో ఊహించుకోవచ్చు. వీళ్ళు బతుకుతారు, చేస్తున్న వాళ్ళు బతుకుతారు, అందులో డౌట్ లేదు. దీని తర్వాత చాలా ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది ఏంటి అంటే, ఈ 3 చంద్రగ్రహణాలలో 3 చంద్రగ్రహణాలు కాదు, 2 చంద్రగ్రహణాలు ఒక సూర్యగ్రహణంలో మహాభారత యుద్ధం లాంటి భయంకరమైనటువంటి సంఘటన జరుగుతోంది. దానికి ప్లాన్ రెడీ అయి ఉన్నది, అది జరుగుతుంది. మీరు దాన్ని తప్పించుకోలేరు. కానీ అది ఎక్కడ జరుగుతుంది అన్నది తెలిస్తే చాలా మంది మూర్ఖులు అందులో పాలు పంచుకోరు. ఎందుకంటే అది జరిగేది మానసిక స్థితిలో జరుగుతుంది. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి సూచికాన్ని చాలా అవస్థపడుతూ ఉంటారు. 3వ ప్రపంచ యుద్ధం గురించి నేను మాట్లాడిన కానీ 3వ ప్రపంచ నిర్మాణం మాత్రం జరగటం మొదలెడుతుంది. దాన్ని పరమ పూజ్య గురుదేవులు విచారక్రాంతి, ఆలోచనలో ముందు మార్పు రావాలి. ఆలోచనలో మార్పు ఆవిడికి రావటం లేదు. మరి ఆలోచనలో మార్పు రావాలి అంటే నువ్వు ఏం చదువుకోవాలో తెలియాలి, ఏ పుస్తకం చదువుతుందో తెలియాలి, ఏం చేస్తే తెలుస్తుందో తెలియాలి. దానికి గురుదేవులు 2 కార్యక్రమాలు ఇచ్చారు. ఆ రెండింటినీ కలిపి ఒక కార్యక్రమంగా మ్యూజియం చూపించారు, ఎగ్జిబిషన్ వస్తుందా చూపించు. ఇది ఈ నెలాఖరు లోపల ప్రతి డిస్టిక్ట్లోనూ ఏదో ఒక చోట ఉండాలి. డిస్టిక్ట్ హెడ్ క్వార్టర్స్లో పెట్టగలిగితే చాలా మంచిది, లేదు మీ ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు మీరు. కానీ ప్రతి డిస్టిక్ట్కి ఈ 24/7 ఎగ్జిబిషన్ ఉండాలి. గురువుగారి పుస్తకాల గురించి ఎగ్జిబిషన్ కాదు, అది చూసి వెళ్ళిపోమని కాదు, మీరు ఎలా చదువుకోవాలో చెప్పేటటువంటి ఒక కేంద్రంగా మారుతుంది. దాన్ని మీరు జ్ఞాన మందిర్ అంటారో ఏం మందిర్ అంటారో అది మీ ఇష్టం. దీనిని పరమ పూజ గురుదేవులు, ధర్మచక్ర పరివర్తన జరుగుతోంది, ఇంతవరకు అధర్మంగా జీవిస్తున్నాం కలియుగం కనుక, ఇప్పుడైనా మీ చక్రాన్ని మార్చుకోండి, అది ఎలా కట్టాలో చూసుకోండి. ఇక్కడ కొంచెం అర్థమవుతుందా అది మీకు? ఇది మూడు పరిక్రమా పదాలు, గోడలు కానీ వాల్ క్లాత్ వాల్స్ ఉంటాయి కదా, అలా అయినా కట్టేసుకోవచ్చు. కట్టేసుకుని లోపలికి క్లాస్ టైం ఇక్కడ క్లాస్ తీసుకుంటారు. ఇక్కడ ఒక ఫ్లాగ్ ఉంది, దీన్ని ఇలా చేసుకోలేకపోతే మూడు గదుల్లో పెట్టుకోవచ్చు. మీరు మూడు గదుల్లో లేకపోతే ఒక గదిలోనే పైన ఏమో ఈ బొమ్మలన్నీ ఉంటాయి, దాని తర్వాత ఈ బొమ్మలన్నీ ఉంటాయి, దీని తర్వాత ఈ బొమ్మలన్నీ ఉంటాయి, ఒక లైను రెండో లైను మూడో లైను. కావాల్సింది సబ్జెక్ట్ వెళ్ళాలి కానీ మనుషులకి పెద్ద కట్టడాలు అక్కర్లేదు కదా. అర్థమవుతుంది ఏంటో? ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్లో మొట్టమొదటిసారి దేవాలయాలు ఎలా ఉపయోగించుకోవాలో చెప్పబడుతుంది. రామకృష్ణ పరమహంస ఎలా ఉపయోగించుకున్నాడు, పండరీనాథుణ్ణి మీరాబాయి వాళ్ళు ఎలా ఉపయోగించుకున్నారు. ఆ దేవతని మీరు అడుక్కోవడం కాదు, నా మీద కరుణ చూపించమండం కాదు, దేవతని శాసించండి. మీరు నేను చెప్తున్నాను నువ్వు చేయి, ఎప్పుడు అనగలవు? సబ్జెక్ట్ తెలిస్తే. భక్తులందరూ కూడా దేవతల్ని శాసించారు, చూడటానికి మర్యాదగానే మాట్లాడతారు కానీ భగవంతుడు అవుట్. జ్ఞానదేవుడు ఇంట్లో పండరీనాథుడు 12 ఏళ్ళు బట్టలు ఉతికాడు ఆయన బట్టలు. మీకు తెలుసా ఆ సంగతి? ఇలాంటివేం చదవరు మీరు. మీకు తెలిస్తే మీకు పని మనిషి రాలేదనే బాధే ఉండడు, కృష్ణుడి చేతే ఉతికించుకోవచ్చు. ఉతికాడు. అప్పుడు తుకారాం వచ్చాడు అక్కడికి పండరీపురానికి. వస్తే విగ్రహం ఉంది, కృష్ణుడు లేడు. మనకు అసలు కృష్ణుడు ఉంటేనే వెళ్ళాం, విగ్రహం ఉంటేనే వెళ్తాం మనం. ఎక్కడున్నాడు కృష్ణుడు అంటే జ్ఞానదేవుడి ఇంట్లో బట్టలు ఉతుకుతున్నాడు. అలాంటి దేవాలయాలు నిర్మించేటటువంటి ప్రణాళికలో ఇక్కడ రాసింది చూశారా, ప్రదక్షిణా పదము అని ఉంటుంది, లోపలికి వెళ్తారు. కానీ ఇది లోపలికే అందరినీ వెళ్ళనివ్వను, ఎగ్జిబిషన్ ఉంటుంది కానీ అర్హత ఉన్న వాళ్ళకే ఎగ్జిబిషన్లో రానిస్తాను, ఆ జ్ఞానాన్ని చెప్తాను తప్ప ఎవడు పడితే వాడు వచ్చి నేను చూస్తామంటే రానివ్వను. దానికి వాళ్ళు 5 ప్రశ్నలకి జవాబు ఇవ్వాలి. 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు అని గురుదేవులు ఎలా అన్నారు దానికి మీరు జవాబు చెప్పాలి. దానికి 2 పుస్తకాలు ఉన్నాయి చిన్నవి, 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్ మొదటి వాల్యూమ్, 2వ వాల్యూమ్. ఎలా చెప్పాడు ఆయన? ఇంత కొంపలందుకు పోయి చెప్తూ ఉంటే ఆయన గ్యారంటీ ఇస్తున్నాడు అసలు ఏం అవ్వదని. ఆ గ్యారంటీ మీకు ఇవ్వాలని దానికి ఇది ప్రయత్నం. అంచేత అది చెప్పగలిగిన వాళ్ళకే లోపలికి రాణిస్తా. అర్థమవుతుంది కదా, మీరే చేయాలి అదంతా, అందుకని చెప్తున్నాను నేను. కానీ ఇంకోటి ఎవరైనా చేస్తానంటే మంచి పని ఎవడైనా చేసుకోవచ్చు, కానీ చేయవలసిన బాధ్యత మీది. ఇంకా మొట్టమొదటి ఏం జవాబు ఇచ్చుకోవాలి? 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు ఎందువల్ల అవుతుంది, ఏమిటా కారణాలు? దాని తర్వాత ఇంకో 2 పుస్తకాలు ఉన్నాయి. దాని తర్వాత చిన్న పుస్తకాలంటే పుస్తకాలు అనుకోకండి, చిన్న బుక్లెట్లు. ఏ సైజులో ఉందో చూపించండి. ఇవాళ రాత్రే మీరు చేసేయచ్చు 5 పుస్తకాలు, ఇవాళే ప్రిపేర్ అయిపోవచ్చు. బతకాల నుండి సుఖంగా ఉండాలి అని ఉంటే ఒక పుస్తకం చాలు. ఇలాంటివి మొదటి 2 21వ శతాబ్ది ఎందుకు ఏం అవదు దానికి మీరేం చేయాలి ఇందులో చెప్పబడింది. దీని తర్వాత మీరేం చేయాలి? ఆయన చెప్పాడు ఇది చేస్తే బాగుపడతారని. మనం ఏం చేయాలి? దానికి ఇంకో 2 పుస్తకాలు ఇచ్చాడు, ఇది చేయండి మీరని. ప్రతిభా పరిష్కారం, మీ ప్రతిభని సవరించుకోండి. దానికి మీరు జవాబు ఇవ్వాలి, మీకేం ప్రతిభ ఉంది, మీరేం చేయగలరు, మీరు చెప్పాలి. సెల్ఫ్ అసెస్మెంట్. ఇక్కడ ఎవరి మీద కంట్రోల్నే లేదు, మీరు ఏం చేయగలరో చెప్పండి తప్ప మీరేదో పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకోక్కర్లేదు. చిన్న గదిని ఊడ్చగలిగితే, ఒక చిన్న రాయిని కరెక్ట్గా కొట్టగలిగితే మీరు చాలా గొప్పవాళ్ళు అయిపోతారు. చిన్న రాయిని కొట్టగలిగితే మీరు ఏదో చేయమనరు అక్కడ. ఆయన ప్రతిభ కరెక్ట్గా ఉండాలి. గురుదేవులు ఎప్పుడూ ఒక ఉదాహరణ ఇచ్చేవారు. గుడి కడుతున్నారు, టీవీ వాళ్ళు ఇచ్చారు. ఏం చేస్తున్నారు ఏమిటి అంటే, మొదటి వాళ్ళ దగ్గర టీవీ ఫేస్ చేసి ఎందుకయ్యా కొడుతున్నావు అంటే, ఏం చేస్తా నా కర్మ కాలింది, ఈ గవర్నమెంట్ మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఎడ్యుకేషన్లో మేము లక్షలు ఖర్చు పెట్టాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయిపోయాం, ఇప్పుడు ఉద్యోగాలు ఉంటాయో ఉండవో తెలియటం లేదు, పోయిన వాళ్ళు పోతున్నారు, ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు, నేనేం ఆత్మహత్య చేసుకోవటం లేదు, రాళ్ళు కొట్టుకు బతుకుతున్నాను అన్నాడు. ఇంత చదివి గవర్నమెంట్ని తిట్టాడు, తల్లిదండ్రులను తిట్టాడు, అందరినీ తిట్టాడు. వాడు చెప్పొద్దా నాకు, మేము చదివించమంటే చదివించేయటమేనా, పెద్దవాడు వినేటట్టు. సరే, వాడి గోల వాడిది. కానీ వాడు చేస్తున్న పని ఏంటి, గుడికి రాయి కొడుతున్నాడు. ఇంకోటి దగ్గరికి వెళ్ళేది, నాకు ఏం ఉద్యోగం అంటే లేదు, చదువు లేదు, నాకు కుటుంబం ఉంది, ఇది 12 ఏళ్ళు కడతారట, పెద్ద టెంపుల్ 7 అంతస్తుంది 12 ఎకరాల్లో అంచేత ఈ 7 సంవత్సరాల పాటు నా కుటుంబానికి తిండి ఉంది అని ఆనందించాడు. వాళ్ళు కొడుతోంది ఇద్దరు, ఒకటే ఒకడు రాయి కొట్టి తిట్టుకుంటున్నాడు, ఇంకోటి రాయి కొట్టి నా కుటుంబం బతికిందన్నాడు. మూడో వాడి దగ్గరికి వెళ్తే వాడు ఏడ్చేసాడు. వీడు వీడు కంగారు పడ్డా టీవీ వాడు, నేను ఆనందంతో ఏడుస్తున్నాను, దేవాలయం కడుతున్నాను, ఇంతమంది మహాత్ములు వస్తారు ఈ దేవాలయానికి అని వాడు చెప్పాడు. చేస్తున్న పని ఏంటి, పని ఒకటే అని చెప్పి మీ పనులే మార్చుకోకలే, మీ కుటుంబంలో పనులు చేసుకోండి, గురువుగారు ఏం మార్చు చేసే విధానం మార్చుకోండి, మీ బుర్ర మార్చుకోండి, నా కోసం ఏం చేస్తున్నారు, నేను నన్ను ఎంత సుఖంగా ఉంచుతున్నారు అనే ప్రశ్న ఈయనందరూ కామన్గానే ఉంది. అనేక కుటుంబాలని నాకు తెలుసు, మాకేం సుఖం లేదండి మా ఇంట్లో, ఎక్కడుంది అయ్యా సుఖం. నేను ఒక కథ విన్నాను, మా గురువుగారు చెప్పింది, చిన్న పల్లెటూరు, బయట ఒక ఆయన కూర్చుని దంతధావనం చేసుకుంటున్నాడు, మనవాడు అక్కడ కూర్చున్నాడు, తాత మనవాడు, ఈ లోపల ఎవరో ఇద్దరు వచ్చారు, మీ ఊరు ఎలా ఉందయ్యా, మేము వేడిగా కాదు ఏం చెప్తున్నాను, ఎవరో వచ్చి మేము ఉన్న ఊళ్ళో ఉండలేకపోతున్నాం, మేము వచ్చేసాము ఇక్కడ, ఈ ఊరు ఎలా ఉంటుంది, కొత్తగా వస్తున్నాం, ఆ ఊరు ఎలా ఉందండి, అందరూ అదవదండి, ఒక్కడ మంచివాడు కాదు, ఒక్కడ నాకు సహాయపడలేదు అందుకే ఊరు వదిలేసి, ఈ ఊరు అంతే అయినా లాభం లేదండి, సరే వాడు వెళ్ళిపోయింది. అదేంటో అద్దరు తమాషా, ఆ రోజు ఇంకో ఇద్దరు వచ్చారు, అలాగే ఆ టైంకి ఈయన ఎప్పటి తోకోవటం పూర్తి కాకముందే, వాళ్ళు మేము మా ఊరు వదిలేసి వచ్చామండి. అదే ప్రశ్న అడిగాడు తాతగారు, మరి ఊరు వదిలేసి వచ్చారు ఇందువల్లని, చాలా మంచివాళ్ళండి, మాకు ఎంతో హెల్ప్ చేశారండి, కానీ మాకే సిగ్గేసింది, అంత హెల్ప్ ఎలా తీసుకుంటామని, పోనీ ఇంకో చోటైనా ఏదైనా చేయగలం, ఈ ఊరు చాలా మంచిది అంటే అర్థమవుతోంది అందరికీ. మనవాడికి డౌట్ వచ్చింది, ఇప్పుడు ఇదేంటి నువ్వు వాడికేమో అది చెప్పావు, వీడికేమో ఇది చెప్పేసి ఇంతకీ ఏదంటే, వాతావరణంలోనూ కుటుంబంలో ఏం లే, నీ బుర్రలో ఉంది, ఇన్నిసార్లు ఎన్ని రకాలుగా ఎంతమంది గురువులు ఆ మాట చెప్తారు, కానీ గురువుల భక్తులని చెప్పుకునేటటువంటి వాళ్ళు వేసే వెర్రవేషాలు ఎలా ఉన్నాయో నేను చూస్తూ ఉంటాను. ఎక్కడా సుఖంగా లేట వాళ్ళకి, ఆశ్రమంలో కూడా సుఖంగా లేదు చాలామంది. ఇప్పుడు మనం వింటున్నాం కదా, వాళ్ళు చేయటం లేదు, వాళ్ళు కోఆపరేట్ చేయటం లేదు, సేమ్ లాజిక్, చెయ్యాలది వేరే విషయం, చేయకపోతే పని ఆపుతారా, ప్రయత్నిస్తాం అది వేరే విషయం. ఎందుకని చెప్తున్నా మీకు, అసలు ఆలోచన విధానం కరెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడున్నా భగవంతుడి మీద ప్రేమ ఉంటే, భగవంతుడు నన్ను అక్కడ పెట్టాడు అని, ఏవైనా నీ కర్మాన్ని భగవంతుడే అక్కడ పెడతాడు, నువ్వు నీ చేతిలో ఏం లేదు. నేను అక్కడ పోతే సుఖంగా ఉంటాను, నేను ఇక్కడ పోతే సుఖంగా ఉంటాను, నేనేం సుఖంగా ఉంటాను, ఇక్కడ అయితే కనీసం అలవాటైన పద్ధతి అయినా ఉంటుంది, ఉన్న చోటు ఉంటే, ఇంకో చోట పోతే ఏముంటుంది, ఇంకోళ్ళ మీద ఆధారపడాలి. మన వాళ్ళ మీద ఆధారపడలేనేటువంటి వాళ్ళు ఇంకోళ్ళ మీద ఆధారపడగలమంటే నేను నమ్మను. మన వాళ్ళే హెల్ప్ చేయకపోతే నీవు బయటవాడు ఎందుకు చేస్తాడే, వాడు ఇంకో దానికోసం చేస్తాడు. అర్థమవుతుందా, నేను నీకే చెప్తున్నాను, మీరు ఏం ప్రణాళికలు వేసుకుంటారో నాకు తెలియదు, పని జరగాల, కానీ హెల్ప్ అడగండి, అది వేరే విషయం, తల్లిదండ్రులనేగా అడగాలి. ఇది చూస్తున్నారు కదా, అంచేత మొదట ఏం చేసుకోవాలి, 21వ శతాబ్ది, ఇందువల్ల మంచి రోజులు వస్తాయి, ఒక్కళ్ళకి తెలియదు, గాయత్రి పరివారు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను ఉంచో పెట్టడితే మీరే చెప్పలేరేమో నా డౌట్, చెప్తారా ఎవరైనా, ఇందువల్ల ఉజ్వల భవిష్యత్తు. ఇంకా మీరు ఇతరులను ఏం అడుగుతారు, కరెక్ట్ చేసుకోండి. అందుకే పుస్తకం తీశాను నేను, ఇవాళ మీరు చదివి ఉండాలి, రేపు నేను అక్కడ అడుగుతాను నేను మిమ్మల్ని పబ్లిక్గా, నాకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి గురువు గారు చెప్పిన డైరెక్షన్ లో నడవాలి తప్ప గురువు గారితో ఏం చెప్తామంటే కరిష్యే వచనంతవా. కానీ ఆయన మీ సేవకుడుగా పనిచేయాలి, ఆయన మీకు అన్ని తయారు చేసి ఇస్తే పేరు మీరు కొట్టేస్తారు. కుదరదు, అర్థమవుతుందా? 21వ శతాబ్ది. ఇందుకు అది అంత మంచి, చాలా సైంటిఫిక్ గా చెప్పాడు ఆయన గురువు గారు. అది చదవండి మీరు, మన వాళ్ళ చేత కూడా చదివించండి. రెండోది ఏంటి, ప్రతిభ గురించి చెప్తూ నేను ఈ రాళ్ళ కొట్టేవాళ్ళని, చాలా మంది సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళని, వాడవడో కరెక్ట్ గా లేదు, వీడవడో కరెక్ట్ గా లేదు, అదంతా నీకెందుకు, అవి నువ్వు కరెక్ట్ గా ఉండు. ప్రతిభ అది. ఒకే టీచరు 100 మంది పిల్లల్ని చెప్తాడు క్లాసులో, ఒకడు గోల్డ్ మెడల్ వస్తుంది, ఒకడు ఫెయిల్ అవుతాడు. అది గురువు గొప్పతనమా, వాడి గొప్పతనమా, స్టూడెంట్ గొప్పతనం. బాగా ఫెయిల్ అయ్యేవాడు పాస్ అవ్వాలంటే కొంచెం ఎక్కువ చదవాలి అంతే, అంతకంటే ఏం లేదు. ప్రతిభ ఎలా పరిష్కరించుకుంటారు మీరు? అది పరిష్కరించుకుంటే పృథ్వీ ఏం నాశనం కాదు, సత్యయుగం మళ్లీ వస్తుంది, మళ్లీ ఆ గోల్డెన్ ఈరా మళ్లీ వస్తుంది. దానికి మొట్టమొదట ఏంటి అంటే, ఇక్కడ మీకు ఆ క్వశ్చన్ కరెక్ట్గా పెట్టము, ప్రదర్శన లోపలికి వెళ్లే ముందు ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి మీరు. ఆన్సర్ చేశాక ఇక్కడ పెట్టబోయే ఎంత ఏంటి అంటే, గురువు గారు 70 ఇంత లావు లోపు ఏదైనా వాంగ్మయం ఉంది ఇక్కడ, ఇంత లావు పుస్తకం ఉంటుంది, అలాంటివి 70 రాశాడు ఆయన. అందులో మీకు నచ్చిన పుస్తకం మీరు అవన్నీ చూసుకుంటూ ప్రతిభ ఏంటో మీరు నిర్ణయించుకున్నారు కదా. ప్రతిభ అంటే ఏంటి, మీరు కొత్త టెక్నిక్ ఏమైనా నేర్చుకోవాలా? రాళ్ళు కొట్టేవాడు కూడా ఇది దేవుడి కోసం చేస్తున్నానన్న ఆనంద బాష్పాలతో కొడితే అంటే నటించటం కాదు, నటన అర్థమైపోతుంది గురువుకి, నటిస్తున్నారా సీరియస్గా చేస్తున్నారా. చేత ప్రతిభకి మీరేం చేయకలే, ఉన్నదాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారు మీ టాలెంట్ని. చాలా మందికి చాలా చాలా గొప్ప టాలెంట్స్ ఉన్నాయి. పాటలు పాడగలిగేవాళ్ళు నాకు చాలా మంది తెలుసు. ఈనాడు పాటలు పాడేవాళ్ళు గురువు గారికి కావాలి, వాళ్ళు పాడగలరు, అసంభవం వాళ్ళు పాడటం కాదు, కాదేమి తెలుసు అంటారంతే. సీరియస్గా ఎందుకు చెప్తున్నారంటే, కొంపలు అడిగి ప్రళయం వస్తున్నప్పుడు టైంలో నోరు విప్పి చెప్పగలిగేవాడు చెప్పలేకపోతే వాడు వాళ్ళ వాళ్ళకి ద్రోహం చేసిన వాడే. అంతే కదా, కొంపలు అంటుకుపోతున్నాయని కూడా నేను చెప్పకపోతే ఇంకా నేను మీకేం చేసింది ఉపకారం? మీ టాలెంట్ ఏంటి, మీ ప్రతిభ ఏంటి, దేనికి ఉపయోగపడతావు నువ్వు గురువుకి? ఆ యాంగిల్లో వెళ్ళు, లోపలికి వెళ్తారు. ఆ 70 పుస్తకాల గురించి ఇక్కడ అందులో చెప్పబడిన విషయం చెప్పబడుతుంది, అందులో మీరు ఇక్కడ టిక్ చేసుకుంటే వెళ్తారు. ఒకసారి లోపల ఈ గోడ చూపించమ్మా, ఎక్కడ ఎంటర్ అయ్యాడు ఇక్కడ కదా, ఇక్కడ ఎంటర్ అయ్యాడు అది లోపల చూపించు. ఇంకా ఇక్కడ ఇక్కడ అలాగా ఆ పుస్తకాల్లో ఏమేమి ఉన్నాయో అన్నీ చెప్పబడి ఉంటాయి. మీరు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అది నోట్ చేసుకోండి మీకేం కావాలో. అలాగే 3 ప్రదక్షిణలు చేస్తారు. ఈ 3 ప్రదక్షిణలు ఇలా తిరుగుతూ వస్తున్నాడు కదా, ఇలా తిరుగుతూ ఇక్కడికి వచ్చాక ఇక్కడికి లోపలికి వెళ్తాడు. ఇది అర్థమవుతుంది కదా. మొదటి ప్రదక్షిణ పూర్తయింది, 2వ ప్రదక్షిణ ఇక్కడికి వెళ్తాడు. అక్కడ ఏం రాసిందో చూడండి, కనిపిస్తుంది మీకు క్లియర్గా? నాకంత క్లియర్గా కనిపించింది. అది చూసి చెప్తే, ఇది చూసి చెప్పటం లేదు కదా, అవుతే ఓకే, లేకపోతే ఏమన్నా ఆపరేషన్ సక్సెస్ఫుల్ కాదని బాధపడుతుందా? దేవాలయంలోకి ప్రవేశిస్తారు మీరు. మీకు దేవాలయాలను ఎలా వాడుకోవాలో కూడా తెలియటం. ఎంత దద్దమ్మలం అంటే, దేవతలు కాదు దేవాలయాల్లో ఉండేది, ప్రాకృతిక శక్తులు. హనుమంతుడు ఎవడు? వాయుపుత్రుడు. వాయు యొక్క శక్తి ఎలా ఉపయోగించుకోవాలో చెప్పాడు. అదంతా దేవాలయాల్లో ఒకప్పుడు నేర్పేవాళ్ళు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ దేవాలయాల్లో ఎలా నేర్పారు, ఇక్కడ ఉంటుంది. మీకు కావాల్సిన దేవతను చూసుకుని ఆ దేవతని మీ వచనంలో కూర్చుకుని చేయమంటూ విడిగతాను. దేవాలయం నుంచి అలా, ఇది 2వ పరిక్రమలోకి వెళ్తున్నారు మీరు. దేవాలయం నుంచి అలా లోపలికి వెళ్తూ దానికి సంబంధించిన పుస్తకాలు గురువు గారు రాసిన ఉంటాయి, డీటెయిల్స్ ఉంటాయి. మీకు నచ్చింది ఏదైనా ఉంటే టిక్ పెట్టుకోండి. ఇంకా అలా వెళ్తూ ఉంటే దేవాలయం నుంచి ఇంకాస్త ముందుకెళ్తే ఇక్కడ ఒక ఆర్చ్ వస్తుంది. ఏంటి ఆర్చిని? గురుకులాలు వస్తాయి. మీరు ఏ గురుకులానికి చెందినవాళ్ళు మీరు నిర్ణయించుకోండి. మీరు ఏ గురుకులానికి చెందినవాళ్ళు, అసలు గురుకులం అంటే ఏంటో మీకు తెలియదు. ఉన్నారా ఎవరైనా గురుకులంలో జాయిన్ అయిన వాళ్ళు? మీరు ఏదైనా గురుకులంలో జాయిన్ అయ్యారా? నువ్వమ్మా ఇంజనీరింగ్ వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతాడు. విని మీకు చెప్పింది విన్నాను నేను, తర్వాత నేను అడిగే ప్రశ్నకు జవాబు చెప్తారు. కానీ ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళకి పాఠాలు చెప్పే గురువు ఇంజనీర్సే కదా అందరూ. మెడికల్ కాలేజీలో వాళ్ళకి పాఠాలు చెప్పే వాళ్ళందరూ డాక్టర్సే కదా. డాక్టర్స్ పాఠాలు చెప్తే వాడు ఏమవుతున్నాడు? డాక్టర్ అవుతున్నాడా లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాడా? ఇంజనీర్స్ దగ్గర ఇంజనీరింగ్ నేర్చుకున్నవాడు ఇంజనీర్ అవుతాడా లేకపోతే ఇంజనీర్ దగ్గరికి వెళ్తాడా? మరి ఎంఆర్కే గురుకుల్లో జాయిన్ అన్న వాళ్ళు ఎంతమంది ఎంఆర్కేలు అయ్యారు? నాకు తెలీదు. బయట వాళ్ళని అలా మీరు ఆ క్లాసులో ఆ ఊపు అలా తీసుకురావాలి, క్రిటిసైజ్ చేయటం లేదు. గురుకులం అంటే అర్థమైంది కదా, నువ్వు ఏ గురువు దగ్గర, సత్సాయి దగ్గర అవుతే నువ్వు సత్సాయిలో వెళ్ళవెదుగు, శుద్ధి సాయి దగ్గర అవుతే శుద్ధి సాయిలో వెళ్ళవెదుగు, క్రైస్ట్ దగ్గర చేస్తే క్రైస్ట్లో వెళ్ళవెదుగు. అప్పుడు ప్రదక్షిణ నుంచి దేవాలయం నుంచి గురుకులానికి వెళ్తాడు వాడు. అది ఎలా ఎదగాలో ఏమిటో అక్కడ ఉన్నటువంటి పుస్తకాలు చెప్తాయి. ఇంకా అలా ముందుకెళ్తే రెండో పరిక్రమలో, ఇంకాస్త ముందుకెళ్ళాక ఆశ్రమాలు. ఏ ఆశ్రమానికి వెళ్ళిపోదాం, ఇదంతా ఎలాగో ప్రపంచం నాశనం అయిపోతుంది కదా, ఇంట్లో ఉంటే కష్టమేమో. కానీ నాకు చాలా పెద్ద డౌట్ ఏంటంటే ముందెగిరేవి ఆశ్రమాలే. నిజంగా గురువులకి దేవతలకి బుర్రుంటే మన జోలికి రారు వాళ్ళు, ఆశ్రమాల జోలికి వెళ్ళాలి. కారణాలు మీకు తెలుసు. మరి ఏ ఆశ్రమంలోకి వెళ్తారు? ఆశ్రమం అంటే శ్రమ లేకుండా చేయటం. మెడిసిన్ చదివాడు, చాలా కష్టపడి చదువుతాడు, డాక్టర్గా కూర్చుంటాడు క్లినిక్ పెట్టి. అప్పుడు కష్టపడి చెప్తాడా శ్రమ లేకుండా ప్రిస్క్రిప్షన్ రాస్తాడా? అది ఆశ్రమాలు అంటే మీ టాలెంట్ ప్రపంచానికి ఉపయోగ, సమాజానికి ఉపయోగపడాలి. దేవాలయం, గురుకులం, ఆశ్రమం. ఇంకా ఆశ్రమం నుంచి ఇంకాస్త ముందుకెళ్తాడు పరిక్రమలో అరణ్యకాలం. అంటే అడవిలోకని కాదు, అరణి అనేది మంధన, ఒక రాయి మీద ఒక రాయి కుట్టే మంధన. ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళు ఆశ్రమాలంటే క్లినిక్ పెట్టుకున్నాడు, కొత్త కొత్త కేసులు వస్తాయి, ఇలా చేస్తే బాగుంటుంది అని తను అనుకుంటాడు, ఇంకో డాక్టర్ అనుకుంటాడు. వాళ్ళందరూ ఎక్కడ మాట్లాడుకుంటారు? మళ్ళా కాలేజీకి వెళ్తారా? సెమినార్స్ పెట్టుకుంటారు. సత్రయాగం అంటే అది. ఆరణ్యకానికి ఇంకొక ఆరణ్యకమే సత్రయాగం. అంటే మీకున్న జ్ఞానాన్ని హార్ట్ డాక్టర్ హార్ట్ గురించి చెప్తాడు, తను కనిపెట్టినవి కొత్తవి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ వాడు డాక్టర్ దాని గురించి మాట్లాడుకుంటారు. అందరూ మాట్లాడుకుని వాళ్ళకు వచ్చినటువంటి ఆ కొత్త జ్ఞానాన్ని అందరికీ పంచినట్టే ఇప్పుడున్న ఆశ్రమాలు ఎంత సర్వనాశనమైనటువంటి స్థితిలో ఉన్నాయంటే, ఒక గురువు ఆశ్రమంలో ఇంకో గురువు ఆశ్రమంలో అసలు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోరు. ఒక కార్డియాలజిస్ట్ వెళ్ళే కాన్ఫరెన్స్లో ఓ ఆస్టియోపతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిపికేజ్ గురించి మాట్లాడుతూ, బాబు నేను మొన్న ఆశ్రమంలో అంటే క్లినిక్లో ఆపరేషన్ చేశానండి, బోన్ అడ్డొచ్చింది, నాకు తెలియదు ఏం చేయాలో అంటే, ఎవరిని అడిగాడు వాడు? హార్ట్ స్పెషలిస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ అడుగుతాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఈ దద్దమ్మలున్నారు ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ, వాళ్ళ మొహాల వాళ్ళు చూసుకోరు, వాళ్ళందరూ కలవాలి. కలిసి మీరేం చేస్తారు? ఇప్పుడు కార్డియాలజిస్ట్ ఆస్టియోపతిని అడిగినట్టే ఈ ఆశ్రమం వాడు ఆశ్రమం వాడిని అడగాలి. ప్రతి ఆశ్రమము విశేషమైనటువంటి దిశలో పైకెక్కుతోంది. వాళ్ళ పని మళ్ళా మనం ఎక్కడ నేర్చుకోగలం? కానీ మీరు కలవండి అందరూ కూడా కలిసి. ఎలా చేయాలి మనం? టైం లేదు మనకి, ఈ సత్రయాగాలు అందుకు పెడుతున్నాం మనం. కూర్చుని ఏదో ఆర్తులు ఇచ్చేసి చెక్క భజనలు చేయడం కోసం కాదు. నీకేం తెలుసు, సమాజానికి ఏం చేస్తావు, మనం మనకేం తెలిసిందో మనం చెప్తాం. సరే మనం ఇద్దరం కలిసి ఏం చేయగలం? ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటే మీకు తెలుసు కదా, అందరు ఎక్స్పర్ట్స్ వస్తారు ఇక్కడికి, ఒకే చోటకు వస్తారు. వస్తే ఏం కొంప మునిగిపోతుందా? వాళ్ళకి మర్యాద పోతుందా? సూపర్ స్పెషాలిటీకి వెళ్తున్నారు అందరితో పాటు అంటే ఇంకా పేరు వాడికి, ఈయన ఈయన ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వెళ్తున్నాను. కానీ ఒక గురువులో ఉన్నటువంటి వాళ్ళు ఇంకో గురువు గురించి మాట్లాడుకోవటం చేత కాదు. ఏదైనా అంటే మేము ఏం చేయగలమండి అంటాడు. ఎందుకు గురువు దగ్గర ఉన్నావు? గురువుకి మీరు చాలా అసలు అవమానం చేస్తున్నారు. మీ గురువు ఏం చెప్పాడో నీకు తెలీదు. అనేక ఆశ్రమాల దగ్గరికి వెళ్ళి నేను అడుగుతాను, ఏమయ్యా నీ గురువు ఏం చెప్పాడు? తెలీదండి. మా గురువు ఏం చెప్పాడు అంటే గాయత్రిని యజ్ఞం చేస్తే చాలన్నట్ట. గాయత్రి యజ్ఞం చేస్తే చాలు అని ఉంటే ఈ గోలంతా ఆయన పడి ఉండేవాడు కాదు. ఇంకోడేమో మేము భజనలు చేస్తే చాలా ఉంటారు, ఇంకోడ యజ్ఞాలు ఏం అక్కర్లేదండి, మేము ధ్యానం చేస్తే చాలంటారు. కానీ భారతీయులమైనటువంటి మనం ఎంత మూర్ఖులమంటే, అష్టాంగ యోగ విద్య అని ఉంది, యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధి, ఇవి అష్ట అంగాలు, ఎనిమిది భాగాలు. ఇందులో ఏ ఒకటి పోయినా ఓ అంగం పోయినట్టు చేయిపోతే ఒక కాలు పోతే. కానీ అన్ని నువ్వు నేర్చుకోలేవు. నేర్చుకున్న వాళ్ళు మీరేం చేయాలి? ఒకడు అంగానికి ఇంకొకడు. ఇప్పుడు మొన్న నాకు హార్ట్ ఆపరేషన్ అయినప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తే డైరెక్ట్గా చెప్పాడు, గ్యాస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు. స్కిన్ కొంచెం మండింది, డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు. మరి సాయి భక్తులు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎక్కలేదండి, మా సాయి చూసుకుంటే ఎలా చూసుకుంటాడు? ప్రపంచం అంతా సృష్టించినటువంటి సాయి ఆ ఒక్క ఆశ్రమే సృష్టించాడా? అన్ని సృష్టించి ఉంటాడా ఆయన? క్రైస్ట్ క్రిస్టియానిటీని సాయి సృష్టించలేదు అంటారా మీరు? మరి క్రైస్ట్ చెప్పిందే చెప్పడానికి మళ్ళీ ఎందుకు పుట్టాడు? సైన్స్లో ఎవడు అలా పుట్టాడు? న్యూటన్ చెప్పిన లాజ్ మళ్ళీ ఏ సైంటిస్ట్ చెప్పడు. ఆ న్యూటన్ అడగాల్సిందే మీరు. కొంచెం ఎదగండి. అది ఎక్కడ ఎదుగుతారు మీరు? ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటివన్నీ దాని గురించి చెప్పబడి ఉంటాయి. ఎలా వెళ్తారు మీరు అని? అరణ్యకాలం అంటే ఎంతవరకు ఇప్పుడు చెప్పాను? దేవాలయం, గురుకులం, ఆశ్రమం, అరణ్యకాలం, తర్వాత తీర్థాలు. తీర్థాలంటే ఏంటో తెలీదు. తీర్థాలు ఎలా ఏర్పడతాయి తెలుసా మీకు? ఒక వ్యక్తి తీర్థాన్ని తయారు చేస్తాడు. శిరిది ఒక మాల గ్రామం ఆయన ఉన్నప్పుడు. ఇప్పుడు ఎందుకైంది? ఒక్క వ్యక్తి దానికంత శక్తి ఎలా ఇవ్వగలిగాడు? నా పేరు మీద కూడా వచ్చేస్తే బాగుంది హాయిగా నాకును రాదు. జెరూసలేము, అది బుద్ధుడు గైలో పుట్టాడు. మక్కా మదీనా ముస్లిమ్స్. మీ విలేజ్ని తీర్థంగా మార్చండి, ఎలాగో గురువు గారు చెప్పారు. ఒక కుగ్రామం శుద్ధి తీర్థంగా మార్చగలిగితే మీరు ఎందుకు మార్చలేరు మీ గ్రామాన్ని? నాకు అలాంటి లక్ష గ్రామాలు కావాలన్నాడు ఆయన. తీర్థాలు కావాలి, లక్ష తీర్థాలు కావాలి. ఏం గురువు శిష్యులు అసలు దీని గురించి పట్టించుకోకుండా జీవిస్తున్న వాళ్ళే అందరూ. నాతో చాలామంది అంటారండి, నేను చెప్తే ఎవడం వింటలేదండి. నువ్వేం చెప్తున్నావు? ఉద్యోగం వస్తుందా, లేకపోతే తప్పిపోయిన గేదె ఏదైనా దొరుకుతుందా? ఇదా స్పిరిచువలిజం అంటే. శుద్ధి సాయి అదే చేసి ఉంటే తీర్థం ఎందుకు అవుతుంది? అది తీర్థం అవుతే నువ్వు పిలవక్కర్లే, వస్తున్న వాళ్ళని ఆపుకోలేక అవస్థపడాలి. ఎవడో రావటం లేదు, ఎందుకంటే నీకు తెలియటం లేదు ఈ తీర్థం ఎలా తయారు చేసుకుంది. ఎవడు తీర్థాన్ని తయారు చేయగలడో వాళ్ళ దగ్గరికి రష్ అదే వస్తుంది. అది నేర్చుకోరు ఎవరు. దాని మీద తీర్థం ఎలా తయారు చేసుకోవాలి అనే దాని మీద ఈ ఎగ్జిబిషన్ మోడల్ అంతా తయారు చేశాం. గురుగారు బుక్ రాశారు ఇది ఎలా తయారు చేయాలి, దాని మీద ఇచ్చాం. వాల్యూమ్ నెంబర్ నాకు గుర్తులేదు. తీర్థ క్యూం కైసే కహా, తీర్థ సేవన్ క్యూం ఆర్ కైసే, అందులో ఉంది. మీరు మీ ఇంటిని తీర్థంగా మార్చుకోవచ్చు. శుద్ధికి వెళ్తాం మేము. ఇక్కడ లక్ష్మీ వాళ్ళ సాయి గురించి కథ తెలుసు, సంఘటన దాని గురించి చెప్పటం. చిన్న ఇల్లు, అందరం వెళ్తాం. ఈ లక్షల మంది వెళ్ళినప్పుడు దాన్నే చూస్తారు, ఆ చిన్న ఇంటిని కూడా. చేత మీరేం పెద్ద ఇల్లు కట్టాలా, గ్రనైట్ వేయాలా, ఏం ఒక్కలే, మీ ఇల్లు ఎలా ఉన్నా చాలు తీర్థంగా మార్చుకోవడానికి. మీరు మారాలి. తీర్థై కురువంతి తీర్థ, అది ఇక్కడ ఎప్పుడైతే తీర్థం అవుతుందో మళ్ళీ వాడు ఇక్కడికి వస్తాడు. చూస్తున్నారు కదా, ధ్యానము ఎలా చేసుకోవాలో తెలియాలి. చాలా మంది దద్దమ్మలు రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ అని ధ్యానం అనుకుని చేస్తున్నారు. ధ్యానం అంటే ఎవరికి తెలియదు. ధ్యానం చేస్తే లోకాలు కనిపించాలి, లోకాల్లో ఉన్న రహస్యాలు కనిపించాలి. ఏం చేయాలో తెలియాలి ధ్యానంలో. ఒక డాక్టర్కి సీరియస్ కేసు వస్తే మీకు తెలుసా కళ్ళు మూసుకుని ఆలోచించుకుంటాడు అవును కదా. ఏం చేస్తున్నాడు వాడు? ధ్యానం చేస్తున్నాడు. దేనికి చేస్తున్నాడు? ఒక సీరియస్ కేసు వచ్చింది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలియదు. తనకున్న జ్ఞానాన్ని మధించుకుంటాడు వాడు కళ్ళు మూసుకుని. ఇక్కడ మదనాది ఏం లేదు, పడుకోవటం ఉంది ధ్యానంలో. కరెక్ట్ చేయండి. అక్కడ ఇక్కడ అది నేర్పబడుతుంది. ఇక్కడ ఇది లేవా అమ్మ, బుక్స్ లేవా ఇక్కడ ఆచులో? సరే, లోపలికి వెళ్ళాక ఎక్కడికి వెళ్తారో చూడండి. ఈ హాల్లోకి వస్తారు, పరిక్రమలు చేసి ఇలా మొదటి రెండు మూడు పరిక్రమలు చేసి ఈ లోపల హాల్లోకి వస్తారు. ఇక్కడ ఒక జెండా ఉంది. ఆ జెండా చూపించగలవా? జెండా మీద ఏం రాస్తుందో? జెండా ఉందా ఇక్కడ? ఎక్కడ జెండా కనిపిస్తుంది, ఇక్కడ జెండా ఎందుకు తేలే? అది అలవాటు చేసుకోండి. వయం రాష్ట్రే జాగ్రయామ పురోహిత అని పైన ఉంటుంది. ఈ మధ్యన ధ్యానం చేయటానికి గురువుగారు ఒక బొమ్మ ఇచ్చారు, అది ధ్యానం చేయాలి. అది మాకు కాదండి, మా శివుడు చాలా ఇష్టం అండి, శివ ధ్యానం చేస్తే ఏం చేస్తాను, ఆవిడ ధ్యానం చేసినా ఇంకా శివుడు ఆనందిస్తాడమ్మయ్య, నా జోలికి రావటం లేదు, వీడు ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. ధ్యానం అంటేనే ఏంటో తెలియదు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార తర్వాత ధ్యానం, అవేమీ చేయదు, ధ్యానం చేసేస్తాడు. చేస్తే ఏమవుతుంది, రిలాక్స్ అవుతావు, అది ఓకే. రిలాక్సేషన్ వల్ల వచ్చే లాభాలు ఉంటాయి, నేను అది చెయ్యొద్దని అంటానే, కానీ తీర్థాలు ఏమవ్వవు దాంతో. ముందు నీకు ఏమవ్వదు, అవుతే నీ లెవెల్ తెలుస్తుంది కదా, చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం నీతో ఎలా ఉందో. ఏంటి వస్తుందా బొమ్మ, అవుతే అదే ఉంచు. వీడి తగ్గి ఈ మధ్యలో ఈ బొమ్మ పైన ఇక్కడ వయం రాష్ట్రే జాగ్రయామ పురోహిత అని ఉంటుంది. మధ్యన లాల్ మషాలు చూపించగలవా? ఇవాల్టి నుంచి చేయండి, మీరు మారండి, తర్వాత మీ ఇష్టం. పంపాలంటుకునే టైం వచ్చింది, మీరేం చేసుకుంటారో. మీకు ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా, మిలిటరీ యుద్ధం చేసి వస్తుంది, మిలిటరీని క్రిటిసైజ్ చేసేవాడు బతికి ఆ స్వాతంత్రాన్ని ఉపయోగించుకుంటాడు. అది ఎవరి అదృష్టం వాళ్ళది, అది వేరే విషయం. ఇదమ్మా ఈ ధ్యానం చేసుకోండి. అగ్ని అంటే ఏంటో తెలియాలి. 178 సూక్తాలు ఉన్నాయి అగ్నిలో, వేదాల్లో 178 సూక్తాలు. ఒక సూక్తం ఆవిడికి రాదు, కొంచెం అగ్ని సూక్తం మన వాళ్ళకొచ్చు. అగ్ని మీలే పురోహితం, యజ్ఞస్య దేవ ఋత్విజం, కోతారం రత్నధాతమం. రత్నాలు రావాలి నీ దగ్గరికి అగ్నిని ఉపయోగించుకుంటే. ఈ అగ్ని తర్వాత ఏముంది అక్కడ, ప్రభామండలి. ఈ అగ్ని ఉంది, ఈ అగ్ని చుట్టూరా లైట్ ఉంది, అది ఈశ్వర చైతన్యం. ఈశ్వర చైతన్యం నాకు వచ్చేసిందండి అంటాడు. ఈశ్వర చైతన్యం నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా పొందలేవు కాన్షియస్నెస్. ఈశ్వర చైతన్యం అంటే ఏంటి, డివైన్ కాన్షియస్నెస్. ఒకసారి నువ్వు కూర్చుంటే డివైన్ కాన్షియస్నెస్ వచ్చేస్తుందా? వచ్చేస్తే ఎలా ఉండాలి, నువ్వు చేయి చెప్పితే మ్యాజిక్ జరగదు కదా. ఈ అగ్ని ఈశ్వర చైతన్యం, కానీ ఇదంతా ఉండాలి అంటే ఒక బేసిస్ ఉండాలి. దీని తెలుగులో ఏమంటాం, కాగడా అన్నారు, అర్థమవుతుంది కదా. ఈ కాగడా ఏంటి, సంకల్పం. నేను ఇది చేస్తాను, ఈ భావం ఇప్పుడు చెప్పాను కదా, ఇవంతా చేస్తాము మీరు. కానీ చేయాలంటే ఏమవ్వాలి, అందరూ కలవాలి, అన్ని సంస్థలు కలవాలి. ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మెడికల్ కాలేజీలో ఎన్ని డిపార్ట్మెంట్ ఉంటాయి, అన్నీ కలిసి ఉంటాయి. నీ సబ్జెక్ట్ నువ్వు నేర్చుకో, ఇంకో సబ్జెక్ట్ ఇంకోటి నేర్చుకుంటాడు, వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తారు. ఇది మంచి ఆలోచనలు మంచి కోరికలు ఉన్నాయి. నాకు మంచి ఆలోచన మంచి కోరిక ఉంది, కానీ చేయడనుకోవాడు ఉన్నట్ట లేనట్ట మీరు నిర్ణయించుకోండి. లేదు అని నేను చెప్తాను. నేను అదొక మీరు అపోహలో బతుకుతున్నారు. నేను మంచివాడిని, చెడ్డవాడు మీకంటే మంచివాడు. ఇంకేంటే వాడు ఏదో దెబ్బలు తినే మంచి లైన్లోనే పడతాడు. ఈ మంచివాడు ఎప్పుడో మంచి మార్గంలో పడ్డు. ఎందుకు పనికిరాని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఆధ్యాత్మిక జగత్తులో. అది గురువు గారు ఎప్పుడు బాధపడేది. నెక్స్ట్ కాగడ అక్కడ ఉంటుంది, దాని కిందన విశ్వశాంతి. ఆ తర్వాత ఆవిడైనా అడిగితే చెప్పు, ఆవిడ అడగడు, ఇంకా అవ్వలేదా ఎప్పుడు మానేస్తాడు అనే బాధలో చాలా మంది ఉన్నారు. అదే అడిగే వాళ్ళకి చెప్పుకుందాం మనం, అడగని వాళ్ళని వదిలేయండి. అవసరం అయితే అడిగి నేర్చుకుంటారు. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నవాడు నీకు వెళ్ళిపోయాక ఆ సాధన నేర్చుకుని వెళ్తాడు. ఇది ఎలా మన చేయాలని అప్పుడు కదా ఏదైనా సబ్జెక్ట్ వస్తుంది. లెక్చర్ విండి, నా లెక్చర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే తప్పు మార్గంలో ఉన్నాం, వెళ్ళవలసిన మార్గం ఇది. అది నేను కాదు చెప్పేది, శ్రీనివాస శర్మ ఆచార్య చెప్తున్నాడు. అంత గొప్ప వ్యక్తి చెప్తున్నది చెప్తున్నాను నేను. ఆ డైరెక్షన్లో వెళ్తున్నాం మనం. ఆ నెక్స్ట్ మళ్ళీ అక్కడికి వెళ్ళామా, ఇలాంటిది ప్రతి దాంట్లో ఇలాగే మీరు పెట్టగలిగితే చాలా బాగుంటుంది. ఓ మైదానంలో ఎంత కావాలో జాగా, ఇంత జాగా ఉందో చాలు. జాగా ఏం ఒక్కలే, లేదు జాగా లేదు, ఒక గది ఉంది. ఈ రోలో ఉన్నవంతా పైన పెట్టండి, సెకండ్ రోలో ఉన్నవంతా ఇంకాస్త కింద పెట్టండి, థర్డ్ రోలో ఉన్నవంతా కింద 3 లైన్స్లో పెట్టండి, తిరుగుతారు. తిరిగాక ఈ జెండా ఉంటుంది, అక్కడే కూర్చొని పాఠాలు. ఎందుకంటే వస్తువులకు అవస్థపడక్కర్లే, ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ఇది మనం ఈ 23 సెంటర్స్ లో వచ్చేయాలి, 1వ తారీఖు లోపల వచ్చేయాలి. దీని ఫోటోలు అవి, ఫ్లెక్సీలు అవి. ముందేం చెప్తున్నాను నేను, గురువు గారి 70 వాల్యూమ్స్ ఫోటోలు తీసేసుకోండి, టైటిల్ పేజ్, దాని కింద తెలుగులో రాయండి. అభావం అదే, తీర్థ సేవన్ క్యూఆర్ కైసీ అని హిందీలో ఉంది. తీర్థమే ఎందుకు వెళ్తాము, ఎలా చెయ్యాలి, అర్థమవుతా? అందులో ఏముందో ఆ పుస్తకంలో చిర యౌవనము శాశ్వత సౌందర్యము ఓ పుస్తకం. అర్థం లేదా? నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చెప్పాలా? చిర యౌవనము సౌందర్యము ఎలా పొందుతారు? అవి పెట్టేస్తాం ఇక్కడ టైటిల్ పేజెస్. అంటే ఎంత? 80 ఫ్లెక్సీలు కావాలి. ఎప్పుడు చేద్దాం? 2012 చేద్దామా? పృథ్వీగ్రహం మిగిలితే అప్పుడు పెట్టుకుందాం. నాకు ఇవాళ సాయంత్రానికి కావాలి, ఇవాళ రాత్రికి కావాలి, ఇవాళ వచ్చేయాలి. ఫ్లెక్సీ సైజ్ 2x2 చాలా? చిన్న రూమ్లో అయినా సరిపోతుంది కదా, పెద్ద దాంట్లో అయినా సరిపోతుంది. అంచేత ఇవాళ ఇక్కడి నుంచి మీరు వెళ్ళాక ఆ టైటిల్ పేజెస్ ఎవరి దగ్గర ఉందో లాగేసుకోండి, ఇవ్వకపోతే లాగేసుకోండి అంతే. లాగేసుకుని దాన్ని ఫోటో తీసి కింద తెలుగులో అది పెట్టేసి ఫ్లెక్సీలు 70 నాకు అదంతా ఎందుకు ఉంటే ఓకే, లేకపోతే ఓకే, నాకు రేపు అక్కడ కనిపించాలి. ఓకే, అప్పుడు దీన్ని అసలు అక్కడే ఫిక్స్ చేసేద్దాం. దేవాలయం ఎలా ఉంటుందో అది అక్కడే పెట్టేద్దాం. అంచేత ఈ దేవాలయము ఇంకా ఏంటి, గురుకులము, ఆశ్రమము, అది 3x2 ఫ్లెక్సీ తయారు చేయండి అండి, కట్టేద్దాం. మార్గం నుంచి వెళ్తారు వాళ్ళు. క్లియర్గా ఉంది కదా? చేయాల్సిన ఇవాళ అవ్వాలి అది, ఎంత రాత్రి అయినా నాకు తెలీదు. ఇక్కడ మీకు ఇక్కడ ప్రొజెక్షన్ హాల్ ఉంటుంది, అంటే ఇలాగే ప్రొజెక్ట్ చేస్తారు. ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరో ఇక్కడ కూర్చుని ఉంటారు, వినేవాళ్ళు ఎవరో ఇక్కడ కూర్చుని ఉంటారు. వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న పుస్తకం ఏదో ఉంటుంది కదా, దాని మీద క్లాసెస్ 24/7 జరుగుతాయి. టైం టేబుల్ వేసేసి వాళ్ళు మొదట దీనికి వచ్చిన వాళ్ళందరూ ఏదో అనుకుంటారు కదా, నేను ఈ పుస్తకాన్ని నేర్చుకుంటాను, ఆ పుస్తకాన్ని నేర్చుకుంటాను అని. వాళ్ళకి మీకు ఇది చూసి అందులో ఒక దాంట్లో నేను 24 గంటలు అక్కడే ఉంటాను అని నేను ఇప్పుడే చెప్తున్నాను. నేను దానికి ప్రిపేర్ అయిపోతున్నాను. నేను ఎవరి మీద ఆధారపడిన నేను అవడు, లేకపోతే నేనే ఆ పుస్తకాలు చేత్తో చూపించేసి నేనే చెప్తా వాళ్ళు. ఇది ఎందుకు చెప్తున్నాను, మీకు ఆ భావన రావాలి. ఇప్పుడూ కాదు, ఇప్పుడే కావాలి. దాని తర్వాత ఈ జెండాలు రెడీగా ఉన్నాయా? 10-12 ఉన్నాయా? 3 ఉన్నాయి. సరే, లే ప్రస్తుతానికి చాలు రేపటికి, కానీ అదొకటి. నెక్స్ట్ బయటకు వస్తారు ఇంకా వాళ్ళు దేవాలయం నుంచి బయటకు. ఇక్కడ దేవాలయం చూశారు కదా, ఇక్కడ నుంచి వీళ్ళకి ఇలా బయటకు వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి అక్కడ ప్రసాదం ఇవ్వబడుతుంది. ప్రసాదం అంటే ఏమిటి? ఆహారం మనస్సును ఎలా మారుస్తుంది? ఎంత పిచ్చి వాళ్ళు, ఎన్నోసార్లు నేను చెప్తూ ఉంటాను, మీ ఆహారం తింటే మీ కోరికలు తీరుతాయి అని. నేను అనేక సార్లు నేను చేసి చూపించాను మీకు. వాడికున్న ప్రాబ్లంకి తగిన ఆహారం వాడికి ఇస్తే 2వ రోజు వాడి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అలాంటివి ఎన్ని చూశారు మీరు? అంచేత ప్రసాదం మనస్సు మారుస్తుంది, అది ఎలా ఇవ్వాలి? మీ ఆహారంతో మనసు మారుతుంది, అది అక్కడ నేర్పబడుతుంది. క్లోజ్. ఇది పైనుంచి చూస్తే ఈ పరిక్రమలు అవి. ఇక్కడ ఈ 3 చంద్రగ్రహణాలు, ఒక సూర్యగ్రహణం గురించి ఒక ధైర్యం తీసుకుని వెళ్ళండి. కురుక్షేత్రం జరుగుతుంది, మీరు ఊహించలేనంత ప్రమాదకరంగా యుద్ధాలు జరుగుతాయి, కానీ లోకల్ గానే ఆలోచనలో దెబ్బలాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వాడేమో నా పార్టీని ముక్కలు చేస్తున్నాడు, వీడేమో వీడి పార్టీ. నాకు ఇప్పటికే అర్థం కాదు, ఎదుటివాడు నీ పార్టీని ఎందుకు హెల్ప్ చేస్తాడు? అదో పెద్ద న్యూస్ లాగా వేస్తారు. నాకు ఇప్పటికీ చాలా విషయాలు అర్థం కావు. ఒక పొలిటికల్ లీడర్ ఏం చెప్తాడు అంటే, ఆ 2వ పార్టీ పొలిటికల్ లీడర్ నా పార్టీని ఉండనివ్వకో. ఎందుకు? వాడు ఎందుకు కోరుకుంటాడు ఉండాలని? వాడు ఎలాగో పోవాలని కోరుకుంటాడు. అదేదో పెద్ద తప్పు చేసినట్టు చెప్తావేంటి? నువ్వు ఆ పని చేయడువా? ఎంత బుద్ధిహీనంగా మనుషులు ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోండి. నేను చెప్పిన ఉదాహరణ అర్థమైందా? పేర్లు చెప్పటం లేదు పార్టీది, మీకు తెలుసు. ఓ పార్టీ లీడర్ ఏమంటాడంటే ఎదుటి పార్టీ లీడరు వీడు పార్టీ ఉండకుండా ట్రై చేస్తున్నాడు అని. కేకేం చేస్తారు చస్తారా ఎందుకు వాడు? అసలు నీ పార్టీ లేకపోతేనే వాడికి మంచిది. అది ఒక పెద్ద ఇష్యూ, అది ఒక పెద్ద బోల్డ్ న్యూస్. ఎంత నికృష్టమైన మానసిక స్థితిలో ఉన్నావు చూడండి. ఎందుకయ్యా అలాంటి చెత్త న్యూస్ వేస్తున్నాం, మేము పేపర్ కొనమని చెప్పొద్దు. అదా న్యూస్ మీరు చదివేది. అండ్ చాలా మంది అదే పొద్దున్నే చదువుతారు చాలా గొప్పగా, ఎంత బాగా రాశాడో దాని మీద ఎడిటోరియల్స్ అవి చదువుతారు. నువ్వు ఎందుకు పనికి వస్తావో, నువ్వేం చేస్తున్నావో, నీ జీవితాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావో ఒక మనిషికి నువ్వు చెప్పొచ్చు కదా మంచి విషయం. ఆ భావం తెచ్చుకోండి మీరు. అప్పుడు ఈ మ్యాగజైన్ యుగశక్తి మ్యాగజైన్ ప్రపంచాన్ని మార్చేసేటటువంటి మ్యాగజైన్ గా మారుతుంది. దానికి ఎలా చేయాలి? ఏంటి ఎలా చేయాలి? మీరు చేసుకోండి. ఎవడు చెయ్యడు. ఇన్నాళ్ళు మనం ఏం చేసాం, ఇన్నాళ్ళు పెట్టి అదే చేస్తాం. అడుగుతాం అది వేరే విషయం, కానీ దాన్ని ఒక డిమాండ్ లాగా దాని ఇక ఇవ్వగలవా? ఇవ్వలేము, మేం చేసుకుంటాం. అంతే, 15,000 స్క్రిప్ట్ పేపర్లు దిద్దలేదు, మీరు దిద్దుకోండి అన్నాడు. అని అన్నాళ్ళు అండి, 2 రోజులా 3 రోజులా 4 మాసాలైంది. మన వాళ్ళు దిద్దలేరా దాన్ని? అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? 2 రోజే అడగాలి కదా. అడగకపోతే ఏం చేయాలి? పేపర్ న్యూస్ ఇవ్వాలి, స్టేట్మెంట్ ఇవ్వాలా? ఉత్తరే కూర్చొని 4 నెలలు వేస్ట్ చేయలే. అర్థమవుతుందా మీ భావం? వాడు ఇవ్వలేదు వీడు ఇవ్వలేదు ఏంటి? నువ్వే ఇష్టపడలేదు తెలుసుకోవటానికి అని నేనంటా. నేను కాదా? మీరు ఆలోచించుకోండి, మీ తప్పేంటి? క్రిటిసిజంకి చెప్పటం లేమ్మా. మీరు ఆ స్పీడ్ లేకపోతే ఏమవ్వదు. మళ్ళా అంతే, వాళ్ళని కదా అడగాల్సింది. మీరు అడగండి, చేయకపోతే చేయండి, లేదు వాళ్ళ దగ్గర నుంచి లాక్కోండి. రైట్. ఇప్పుడు ఈ గ్రహణాల గురించి చెప్తున్నాను నేను. ఈ గ్రహణాలలో జరగబోయేది ఏంటి అంటే, పృథ్వీ గ్రహం గురువు గారు ఎలా సేవ్ చేయబోతున్నారో నేను చెప్తాను. ఈ నెలలో మీరు చేయాలది. అది నేను ఆ వరకు ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను నేను, సత్రయాగం అనే పేరుతో. అందరూ మంచివాళ్లు కలిస్తే, అది సరిపోని పరిస్థితి అయినా, అపర్యాప్తంగా ఉన్నా, చాలా ఎక్కువ ఉన్న సేన నష్టపోయింది. దేని గురించి చెప్తున్నాను మీకు అర్థమైందా? భగవద్గీతలో కురుక్షేత్రంలో అపర్యాప్తం. పాండవులకి శక్తి ఎంత ఉంది? ఏడాక్షం అనిలే. మాకు పర్యాప్తం. అందులో భీష్ముడు మాకు లీడర్. భీష్ముడు ఎందుకు పెద్ద గొప్ప? వాడినవుడు చంపలేడు. యుద్ధానికి సేనాధిపతిగా వచ్చిన వాడు చంపటానికి వస్తాడా చావటానికి వస్తాడా? ఇంకా వాడిని చంపుతావు నువ్వు? అంతకంటే ఘోరమైన పరిస్థితి ఏం లేదు ఇప్పుడు. అర్థమవుతుందా? ఈ నెల మీరు అది చెయ్యాలి, దానికి రెడీ అవ్వండి. మళ్ళీ ఈ టైం రాదు. ఈ పూర్ణిమ అంటే గురు పూర్ణిమతో స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత అమావాస్య సూర్యగ్రహణం వస్తుంది, దాని తర్వాత పూర్ణిమ. అక్కడ మీరు ప్లాన్ వేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే ప్లాన్ గురువుగారు ఇచ్చిన ప్లానే. ఏమిటి ఆయన చెప్తున్నటువంటి ప్లాన్? కృష్ణుడు ఏం చేశాడు? అర్జునుడు పొగరెక్కి జయద్రుడిని నేను చంపలేకపోతే నేను చచ్చిపోతానని కథ తెలుసు కదా. మహాభారతం చెప్పలా? అమెరికాలో నాకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏ కథలు తెలియవాడికి. సంజయ్ తెలుసా అని అడిగాను గీత గురించి చెప్తా. తెలుసండి, సంజయ్ దత్ అన్నాడు. నేను కన్ఫ్యూజ్ అయ్యాను, సంజయ్ దత్ ఎవడని? ఎవడు హీరోనండి. అమెరికాలో ప్రాబ్లం మన పిల్లలకి, తెలుగు వాళ్ళ పిల్లలకి. అక్కడ నేను క్లాస్ తీసుకుంటున్నాను, అందుకని మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ ఏమైనా ఉందా పెద్దవాళ్ళల్లో కూడా? ఈ కథ తెలుసు కదా. అభిమన్యుడు చనిపోయాక తను ప్రతిజ్ఞ చేస్తాడు, 2వ రోజు నేను జయద్రుడిని చంపకపోతే నేను చచ్చిపోతాను. ఈ సూర్యగ్రహణమే హెల్ప్ చేసింది కృష్ణుడికి. సడన్ గా గ్రహణం పట్టింది, చీకటయింది, టైం అయిపోయింది అనుకుని బయటకు వస్తాడు, చంపేయంటాడు. మీరు కూడా గురువులు అలాగే ఉపయోగించుకుంటారు. ఇప్పుడు పనిచేస్తే, నేను యుద్ధం చేయను, భీష్ముడిని నేను చంపను అని యుద్ధం చేయకుండా వెళ్ళిపోయి ఉంటే అర్జునుడు మహాభారతం లేదు, ఏమీ లేదు, సర్వనాశనం అయింది. కొంచెం మానసిక స్థితి తెచ్చుకోండి. లక్కీగా గురు పుణ్యమనాడు పడింది, దానికి ఏ లక్షణాలు ఉన్నాయో, ఎందుకు అలా పడిందో గురు పుణ్యమనాడు. చంద్రగ్రహణం అంతేగా గురుపుణ్యం అని అడుగుబడింది. అది ఉపయోగించుకోండి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేను చెప్పాను కదా. ఎంతమంది ఉన్నామని కాదు, గురువు చెప్పింది చేస్తే చాలు బతికిపోతాం. మీరు ఎప్పుడు ఇంకోటి గుర్తుంచుకోండి, వార్నింగ్ ఇస్తున్నాను నేను. భీష్ముడు కృష్ణ భక్తుడు, చాలా గొప్ప భీష్మ స్థవరాజు అది రాసేట, వాడంత వెర్రి వేదమని నేను ఎప్పుడూ వినలేదు. వాడు కృష్ణభక్తుడు అంటే నేను నమ్మను, మీరు నమ్మకండి. కృష్ణుడు ఎదురుకుండా నుంచుని నేను ఇటువైపు ఉన్నాను అని చెప్తూ ఉంటే వాడు కృష్ణభక్తుడు ఎక్కడుండాలి? ఎందుకు లేడు? అహంకారం. అహంకారం ఉంటే ఏ గురువు ఏం చేయలేడు. అర్థమవుతుందా? చచ్చాడు కృష్ణుడు చేతిలో ఆ కృష్ణభక్తుడు. మామూలు చావు కాదు, 6 నెలలు చచ్చాడు. అదేదో గొప్పగా చెప్పుకుంటారు, సిగ్గుపడాలి. వాడేం భక్తుడు? గజేంద్రుడిని రక్షించటానికి పాపం వైకుంఠం నుంచి పడికొచ్చాడు, పరిగెట్టుకొచ్చాడు కదా గజేంద్ర మోక్షంలో. మరి భీష్ముడు చస్తూ ఉంటే గురువు ఏం చేశాడు? ఓకే, ఏం చేస్తా, అహంకారం. అలాంటి చావు మనం చావకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీరామ్ శర్మ ఆచార్య కార్యక్రమానికి దూరం అవ్వకండి. ఉన్నవాళ్ళు, మిగతా వాళ్ళు వాళ్ళ గురువు. కృష్ణుడు ఒక్కడే కాదుగా అక్కడ నుంచున్నది, కాశీరాజులో వాళ్ళు చాలా మంది కృష్ణుడి వైపు నుంచున్నారు. అందరు గురువులు కలవాల్సిందే, ఏ గురువుని వదలకండి. ఆయన చెప్పినట్టు మీ జీవితాన్ని మలుచుకోండి చాలు. ఎలా మలుచుకోవాలో కార్యక్రమాల్లో తెలుస్తాయి. మీరేం మార్చుకోకల్లా ఏ గురువుని కూడా. ఆ గురువు చెప్పింది చేస్తే చాలు. చేస్తే చేస్తున్నాం అనే భ్రమలో జీవించకండి. ఈ నెలలో ఆ గ్రూప్ తయారైపోతుంది. అపర్యాప్తమే కావచ్చు, తక్కువ మందే కావచ్చు, కానీ మహాభారత యుద్ధంలో ముందు వీళ్ళు కలిశాక కదా యుద్ధం, అవునా కదా? ఇది మనకి కలిసే టైం. ఇది గురు పూర్ణిమతో స్టార్ట్ అవుతోంది, అది పెద్ద అదృష్టం. అది ఎలాగో అపర్యాప్తంగా ఉన్న గురువు రక్షించగలడు. గురువు పని చేస్తే గురువు పేరు మీద ఆయన నౌకరుగా వాడకండి. మీరందరూ గురువుని నౌకరుగానే వాడుతున్నారు. మీరేమీ చేయరు, నాకు సుఖాలు ఇచ్చేయడు. ఎందుకు ఇవ్వాలి నీకు సుఖం? పాండవులకు ఏం సుఖం ఇచ్చాడు కృష్ణుడు చిన్నప్పటి నుంచి? ఇచ్చాడా? రాముడు స్వయంగా అడిగిపోయాడు, కానీ చెప్పుకునేది రాముడు కృష్ణుడినే, రావణాసురుడినే వాళ్ళని వెధవాలుగా చెప్పుకుంటాం. అంత శక్తివంతులైన చేత ఈ గురు పూర్ణిమకి మీరు ఎలా ప్రణాళిక వేసుకుంటారో చేసుకోండి. నా ప్రణాళిక నాది ఉంది, నేను చెప్పాను కదా. ఇంకొక 2-3 నెలల తర్వాత మీరు నన్ను చూడాలన్నా చూడలేరు, అక్కడ ఎక్కడి నుంచో చూడాల్సి వస్తుంది. అంటే మనుషులందరూ కదులుతారు, ఇంకా చెప్పేవాళ్ళు కావాలి. మీరు రెడీ అవుతే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చేత ఇప్పుడే ఈ ప్రణాళికలన్నీ వేసేసుకోండి. చేయాల్సినవి మీకు కావాల్సినవి వెహికల్స్ అవి అడగండి, అడగకుండా అమ్మైనా పెట్టదు. దానికి మళ్ళా కావలసిన అంతా చేయాల్సిందే, చేయకుండా ఎట్ట? కానీ దానివల్ల గురువుకి దూరం అవ్వకండి, శ్రీరామ్ శర్మ ఆచార్యకి దూరం అవ్వకండి. వాడెవడో పోతే మనకేంటి? మనం చేసుకుందాం, మన కార్యక్రమాలు చేసుకుందాం, మనం ఇష్టం వచ్చినట్టు చేసుకుందాం. ఏమీ ప్రమాదం జరగదు అని అర్థమైపోయింది కదా. 2012కు ముందే గురువు పూర్ణిమ నుంచి స్టార్ట్ అయిపోతుంది బలసేకరణ. 2 ఏళ్లలో గురువు ఎంత చేయగలడు? చేత ఏమీ మానవ జాతి ప్రమాదం లేదు. కానీ ఆపోజిట్గా ఉన్న రాక్షసుల వాళ్ళు ఖచ్చితంగా చస్తారు, అందులో డౌటే లేదు. కానీ ఎంత ఎక్కువ మందిని మనం కలుపుకోగలం ఈ మార్గంలో ఉన్నారు ఆలోచిద్దాం. కానీ ఇతరులను దయచేసి చెప్పటం విరక్కొట్టినట్టు చెప్పండి. ఇంకేంటే అంత కఠోరంగా చెప్పినా ఎక్కటలే ఎవరికి. కానీ కోపం తెచ్చుకో, ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి జీవితాలు వాళ్ళవి, మనకి ఎందుకు? మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అది మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి. సరేనా? జై గురుదేవ్. ఓకే, గాయత్రి మంత్రం తప్పనిసరమ్మా. ఆ మంత్రం మీరు సూర్యశక్తి చేస్తారో లేదో అది ఎక్స్ట్రా. రోజుకి 24 సార్లు బతిక దలుచుకున్నవాడు వాడు ఏ జాతి వాడైనా ఏ మతం వాడైనా చేసుకోవాల్సిందే. మిగతా సాధనలవి వాళ్ళ ఇష్టం. ఏమి అప్పటికి లైన్లో పడితే మంచిది చెప్తాం కానీ బలవంతంగా ఏం చేయించగలం? మీరు మాత్రం బలవంతంగా చేసుకోవాలి, చేయించాలి మన వాళ్ళకి మన పిల్లలకి. అంతవరకే సూర్యశక్తి సాధనలు అవి ఇష్టం ఉన్నవాళ్ళు ఎలా చేస్తారో ఏదో ఒక ఆ జెండా దగ్గరికి వచ్చి నేర్చుకుంటారు. కానీ ఏ గురువు శిష్యుడైనా 24 సార్లు గాయత్రి చేసుకుంటే చాలు. మిగతాది వాళ్ళ గురువు చెప్పినట్టు చేయండి. నాకు తెలిసి అందరు గురువులు గాయత్రి చేయమని ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నారు, చాలా స్పష్టంగా చెప్తున్నారు. మొన్న చిన్నజీవ స్వామి చెప్పాడు, సత్సాయి ఎప్పటి నుంచో చెప్తున్నాడు స్నానం చేసే ముందు చేసుకోమని. జిల్లేళ్ళ మూడు అమ్మ చెప్పింది, అంటే అందరూ వాళ్ళ వాళ్ళ గురువులు చెప్పే ఉన్నారు గాయత్రి చేసుకోమని. మనం స్వయంగా గురువు చెప్పింది, విఠల్ బాబా చెప్పాడు, చేత వాళ్ళ గురువు చెప్పిందే చెప్తున్నాం. అంతకంటే ఎక్కువ వద్దు అని గుర్తుంచుకోండి. మాలలు తిప్పుతో మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు, కానీ మిమ్మల్ని చూసి చాలా మంది అలాగే టైం వేస్ట్ చేయాలనుకుంటారు. వాళ్ళకి టైం వేస్ట్ చేసుకుంటే చేసుకోమను. మీరు మాత్రం అంతే 24 మిగతాది కార్యక్రమాలకి పరిగెత్తాలి. ఇవంతా చేయాలంటే దీని మీద చేయండి. ఇంకేమైనా అడగల చూశాను, అప్పుడే బుక్ తెప్పిస్తున్నా కూడా. నాకు పేపర్ చూడగానే ఫస్ట్ ఏంటంటే ఆ బుక్ కావాలి అని నేను ఫోన్ చేసి తెప్పిస్తుంది. నేను అంత ఫాస్ట్గా ఉంటానయ్యా, మీరు అంత ఫాస్ట్గా ఉండండి. గాంధీ గారు మళ్ళీ పుట్టారని పెద్ద ఏదో చూపిస్తున్నావు, కానీ మీరందరూ దేవతలే నా పని చేయటానికి పుట్టాడు అని ఆయన ఏడుస్తున్నాడు. ఒక్కడు దేవతలా ప్రయత్నించటంలే కాదా? గురువుగారు చెప్పారా లేదా అది? కర్ణుడితో కృష్ణుడితో పాటు మీరే ఉన్నారు, నాతో రామాయణంలో రాముడితో పాటు మీరే ఉన్నారు. లేకపోతే ఎందుకు వస్తామమ్మా? శ్రీరామ శర్మ ఆచార్య ఎవడో తెలియదు, ఎందుకు వచ్చి కూర్చుంటున్నా ఇదంతా? దేవతక అంచేత రేపు సమర్పణ డైరీ అందరి దగ్గర ఉండాలి, లేకపోతే జెరాక్స్ తీని తెచ్చుకోండి. ఐ డోంట్ నో అబౌట్ ద కాస్ట్. ఎందుకంటే మీరు లేజీ పీపుల్. అది నేను మీటింగ్ మొదలెట్టే ముందు అడుగుతాను. నా వాళ్ళు ఎవరి దగ్గర అయినా పుస్తకం పంపితే గెంటేస్తా వాళ్ళని, లేకపోతే నేను వెళ్ళిపోతా. పని చేయని వాళ్ళే నాకు వద్దమ్మా, టైం లేదు. చేయగలిగితే నేను మీతో పాటు ఉన్నాను. ఏ చికాకున్నా ఏ సాధన మీకు అర్థం కాకపోయినా నన్ను అడగండి, గ్యారంటీగా చెప్తా. ఓకే, ఎనీథింగ్ మోర్? చలే ఏంటో చూస్తుంది. నాకు కాదు రిపోర్టు, అక్కడ చూపించండి వాళ్ళకి. నాకంతా మీరు చేసింది నాకు తెలియకపోతే కదా. ఇలాంటి సత్రయాగాలు మాత్రం ఇప్పుడు నీకు ఎందుకు చేయాలో చెప్తున్నా కదా. మనం అందరూ కలవాలా? అన్ని సంస్థలు ఎలా కలుపుతారు ఏమిటి అన్నది మీరేం చేయకండి. మీ గురువు చెప్పింది మీరు చెప్పండి, వాళ్ళ గురువు చెప్పింది వాళ్ళు చెప్పుకుంటారు. ఎవరికి ఏది ఇష్టం అయితే అది చేస్తారు. ఏది చేసినా ఓకే, ఎయిర్ ఫోర్స్ అయినా పర్వాలేదు, మిలిటరీ అయినా పర్వాలేదు, నేవీ అయినా పర్వాలేదు. నేవీ వాడిని మిలిటరీ లాగా యుద్ధం చేయమంటే చేయలేడు. గురువుల్ని మార్చుకోకండి. ఒక్క గాయత్రి రోజుకి 24 సార్లు అలవాటు చేస్తాం. ఓకే,